ప్రియమైన ఆత్మబంధువులారా, జ్ఞాన సముపార్జనకి మనం ధన్యంగా పెట్టుకోవాలి, అదే దృష్టిలో పెట్టుకోవాలి. ముందు ప్రపంచం, తర్వాత భగవంతుడు కాదు. ముందు భగవంతుడు, తర్వాత ప్రపంచం. ముందు స్వామి, తర్వాత ప్రకృతి. అంటే మనం ఇంటికాడ పని చేసుకున్నా, సమాజపరంగా ఏదైనా పనిచేసినా జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని పని చేసుకోవాలి. మన గమ్యం పొందవలసింది జ్ఞానం. ఆ భక్తిని పొందాలని అది హృదయంలో పెట్టుకుని మనం లోకానికి సంబంధించిన పనులు చేసినా, పారమార్థికి సంబంధించిన పనులు చేసినా, లోపల హృదయంలో లక్ష్యం జ్ఞాన సముపార్జన మీద ఉండాలి. మీ గుండె యొక్క లోతుల్లో ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రాత్రుళ్ళు మనకి స్వప్నం వస్తుంది. మెలకు ఇచ్చిన తర్వాత, జాగ్రత్తలో వస్తున్న తర్వాత ఆ స్వప్నము, స్వప్నానికి సంబంధించిన గొడవలు మనం కూడా రావు. స్వప్నం ఎప్పుడైతే కరిగిపోయిందో ఆ స్వప్నానికి సంబంధించిన గొడవలు కూడా అణగిపోతాయి. అదేవిధంగా మనకు హృదయంలో ఉంటే నిజం అద్వైతమే, నిజం ద్వైతం కాదు. ఆ నిజం ఎలా ఉంటుందంటే శాంతంగా ఉంటుంది, ఏకంగా ఉంటుంది, అద్వైతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది. ఆ నిజం ఎక్కడుందంటే మన హృదయంలోనే ఉంది. మనకు తెలిసినా మనకు తెలియకపోయినా ఆ హృదయంలోనే ఉంది. మన పూర్వీకులు, మన మహర్షులు, మన అవతార పురుషులు, మన హిందూ మతంలో జన్మించినటువంటి పెద్దలందరూ కూడా నీ మనసును అంతర్దృష్టిని చేసి, అంతర్ముఖం చేసి ఆ నిజాన్ని పట్టుకోవాలి. అంటే ఒక మహర్షి వచ్చి మన పక్కన కూర్చున్నా, ఒక శ్రీకృష్ణుడు క్రీస్తు కానీ వచ్చి మన పక్కన కూర్చున్నప్పటికీ మనకు అంతర్దృష్టి లేకపోతే, మనకు అంతర్ముఖ దృష్టి లేకపోతే, మనకు వివేకం లేకపోతే వాడు ఎంతటి వాడైనా వాడిని మనం గుర్తించే శక్తి మనకు రాదు. మనం ఏం చేస్తాం, మనకు అంతర్దృష్టి లేదు. మనకు అంతర్దృష్టి లేనప్పుడు మన పక్కన వచ్చే అవతార పురుషుడు కూర్చున్నా గుర్తించలేము మనం. అంచేత అంతర్దృష్టి ముఖ్యం. అంతర్ముఖత్వం లేకపోతే వస్తువు తెలియదు. ఎందుకే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆ కళ్ళలో గొడవలు, మంచి గొడవలు జరిగినా చెడు గొడవలు జరిగినా, మెరుకు వచ్చేటప్పటికి ఆ కళ ఎలా ఆగిపోతుందో, ఈ హృదయంలోని సత్యం, ఈ హృదయంలోని నిజం, ఈ హృదయంలోని ఈశ్వరుడు, ఈ హృదయంలో ఉన్నటువంటి పారమార్థికం ఎప్పుడైతే మనకు అనుభవంలోకి వచ్చిందో, ఈ వేలాది జన్మల గొడవలు కూడా అలా చల్లారిపోతాయి. రాత్రులు కళ్ళు అనేక వస్తాయి. జాగ్రత్త వ్యవస్థ వచ్చేవాడికి అన్నీ ఆరిపోతాయి. మంచి కళ ఆరిపోతుంది, చెడు కళ ఆరిపోతుంది. అదేవిధంగా ఈ సత్యం, మన హృదయంలో ఉంటుండే చావులైన సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహించామో, అప్పుడు ఈ వేలాది జన్మల నుంచి వస్తున్నటువంటి మన గొడవలన్నీ కూడా అలా కళ జాగ్రత్త వ్యవస్థలకు పోయి కళ అలా ఆగిపోతుందో, ఈ హృదయంలో ఉంటుండే సత్యం తెలిసిన వెంటనే ఆ చావు పుట్టుకలేనటువంటి ఆ వస్తువు, ఆ బ్రహ్మం ఎప్పుడైతే మన హృదయంలో మనకు అనుభవంలోకి వచ్చిందో, ఈ వేలాది జన్మల నుంచి లక్షలాది జన్మల నుంచి వచ్చేటువంటి గొడవలన్నీ కూడా ఆగిపోతాయి, కూడా రావు మనకు, ఆగిపోతాయి. కళ్ళలో ఉన్న గొడవే జాగ్రత్త అవస్థలోకి వచ్చేవాడికి ఎలా ఆగిపోతుందో, అదేవిధంగా ఈ మనకు జాగ్రత్త అవస్థలో గొడవలు కూడా ఈ హృదయంలో ఉన్న వస్తువు మన అనుభవంలోకి వచ్చేటప్పటికి అన్నీ ఆగిపోతాయి. అంటే ఇదంతా ప్రతి మనకు సత్యంలాగా కనిపిస్తుంది. అంతే, ఉన్నది ఒకటే వస్తువు, మనకు వేరు వేరుగా, భిన్న భిన్నంగా, తేడా తేడాగా, భేదం భేదంగా కనిపిస్తుంది. ఏంటంటే ఈ మనస్సే భేదం సృష్టిస్తుంది. మనస్సు భేదం ఎందుకు సృష్టిస్తుందంటే దానికి భోగం కావాలి. మనస్సుకి ఎంతసేపు భోగం కావాలి. భేదం సృష్టించకపోతే భోగం ఎలా వస్తుంది, దానికి భోగం రాదు. అంటే భేదం సృష్టించి ఆ భేదం వల్ల భోగిస్తుంది. అది ఏది మనస్సు లక్షణం. అసలు భేదం లేదు, పారమార్థికంలో భేదం లేదు, కానీ భేదాన్ని మనస్సు కల్పిస్తాం. మనస్సు నశిస్తే అది కల్పించిన భేదం కూడా నశిస్తుంది. చాందోగ్యోపనిషత్తులు చెప్పాడు సనత్ కుమారుడు, ఆహారం శుద్ధిగా ఉండాలి, నానాగడ్డి తినకండి. ఆహారం శుద్ధిగా ఉంటే అంతఃకరణం శుద్ధి అవుతుంది. అంటే రమణ మహర్షి సనత్ కుమారుడిగా ఉండేవాడు పూర్వపు రోజుల్లో. పొట్టకు సంబంధించిన విద్యలు చాలా వచ్చినాయి, కానీ ఆత్మవిద్య నాకు ఇంకా తెలియలేదు అని నారదుడు చెబితే, దానికి సనత్ కుమారుడు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, ముందు తర్వాత పెద్ద పెద్ద విషయాలు తర్వాత ఆలోచిద్దాం, నీ చేతిలో ఉన్న పనేది నువ్వు చక్కగా చెయ్యి, తర్వాత నిమిషా విషయాలు, పెద్ద పెద్ద విషయాలు అటు నుంచి నీ చేతిలో ఉన్న పనేది నువ్వు చక్కగా చెయ్యి. అంటే అహంకారరహితంగా చెయ్యి, మంచి గుణం చోటు చెయ్యి, సహృదయం చోటు చెయ్యి, నీ చేతిలో ఉన్న పని. ఆహారం శుద్ధంగా ఉండాలి. ఆహార శుద్ధి అయితే అంతఃకరణ శుద్ధి అవుతుంది. నానాగడ్డి తినేసి హరే రామ హరే కృష్ణ అని భజన చేస్తే లాభం లేదు. ఆహారం విషయంలో తేలిగ్గా అరిగి తినాలి, బాగా నిలవన్న సరుకు తినకూడదు, కొంచెం తేలిగ్గా అరిగి సరుకులు తినాలి. బాగా నిలవన్న సరుకులు, బాగా తలవారిపోయిన సరుకులు తినకూడదు. బాగా ఎక్కువ కారంగా ఉన్నది కూడా తినకూడదు. మనం తినే ఆహారం మన మనస్సుకి శరీరానికి చల్లదనం కలగజేయాలి. అందుచేత ఆహారం శుద్ధిగా ఉండాలి. ఆహారం శుద్ధి అయితే అంతఃకరణం శుద్ధి అవుతుంది, లోపల మనస్సు శుద్ధి అవుతుంది. ఆ మనస్సు ఎవరికైతే శుద్ధి అయిందో వాళ్ళకి భక్తిని సంపాదించాలి, భక్తిని సముపార్జించాలని బుద్ధి పుడుతుంది, కానీ అందరికీ పుట్టలేదు. ఏ అంతఃకరణం అయితే బాగుపడిందో, ఏ అంతఃకరణం అయితే సంస్కరింపబడిందో అది అంతర్ముఖం అవుతుంది. ఎప్పుడైతే అది అంతర్ముఖం అయిందో దానికి నిత్యమైనటువంటి ఆనందం దొరుకుతుంది. ఇప్పుడు మన ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కూడా కొన్ని అనుభవిస్తున్నాం మనం. అవన్నీ ఒక క్షణం ఉంటాయి. ఒక క్షణం ఆనందం ఉంటుంది, మరు క్షణంలో ఆనందం పోతుంది. లోపల ఆత్మానందం అలా కాదు, నిత్యంగా ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది. ఎర్రచేమ పంచదారులోంచి ఏ విధంగా అయితే బయటకు రాదో అదే విధంగా సుఖంలోంచి మీరు బయటకు రాలేరు. దేహం పుట్టిన తర్వాత ముసద్ది అవుతుంది, ముసద్ది అయ్యాక ఏదో రోజున చనిపోతుంది. పుట్టిన తర్వాత చనిపోవటం ఎంత ఖాయమో, ఆ దేహం చనిపోయిన తర్వాత మళ్ళీ కొత్త దేహం రావటం కూడా అంతే ఖాయమని స్వామివారు, వాసుదేవ స్వామివారు భగవద్గీతలు ఉపదేశించారు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, చనిపోయిన తర్వాత మనం అందరం ఉండమే మనకు కంగారు పడకండి, మనం అందరం ఉంటాం. పుట్టడం అంటే రూపం వస్తుంది, ఆ రూపం తర్వాత ఒక పేరు పెడతారు. చచ్చిపోయిన తర్వాత రూపం పోతుంది, పేరు పోతుంది, మనం ఉంటాం. అంటే సృష్టి అంటే అదనంగా మాకేం వస్తుంది అంటే రూపం వస్తుంది, నామం వస్తుంది. చచ్చిపోయినప్పుడు రూపం పోతుంది, నామం పోతుంది, మనం ఉంటాం. ఇప్పుడు ఎలా ఉన్నాము అలా కూడా ఉంటాం, అంటే రూపం ఉండదు. అంటే పుట్టినప్పుడు రూపం వస్తుంది, చచ్చిపోయినప్పుడు రూపం పోతుంది, కానీ మనం మనంలాగే ఉంటాం. స్వార్థం ఎక్కువ ఉంటే అపవిత్రత పెరుగుతూ ఉంటుంది, స్వార్థం తగ్గుతా అంటే పవిత్రత పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు సుఖంగా జీవిస్తూ, మీరు శాంతిగా జీవిస్తూ, ఇతరులను దూషించకుండా, ఇతరులను పీడించకుండా, మీకు జాతమైతే సహాయ సహకారాలు అందించడం, చేతకపోతే నోరు మూసి కూర్చోవడం, చేస్తే సహకరించడం, మీరు సహకరించే శక్తి మీకు లేకపోతే ఊరకు ఉండటం. అందుకని పీడించడం మంచిది కాదు, దానివల్ల మీకు రజోగుణం పెరుగుతుంది. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ స్వామివారు అంటారు గీతలో. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటే మాట మాటకి ఉద్రేకపడటం వల్ల, రజోగుణం పెరగటం వల్ల ఏమవుతుందంటే కామం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. ఈ కామక్రోధాలు మనకు సంబంధించిన విషయాలు కాదు, ఇతరుల గొడవల గురించి మనకు వస్తూ ఉంటాయి కామం క్రోధం. లోపల మనం ఒకటి నిజమైన ఆత్మకి కామక్రోధాలకి ఎట్టి సంబంధం లేదు. ఈ కామక్రోధాలు దేహానికి మనస్సుకి సంబంధించినవి, దేహానికి మనస్సుకి ఇంద్రియాలకి. కామం వచ్చినా మనస్సుకే, కోపం వచ్చినా మనస్సుకే. అంటే ఇవన్నీ శరీరానికి మనస్సుకి ఇంద్రియాలకి కానీ కామక్రోధాలు, నీ లోపల ఉన్నటువంటి తత్వానికి ఏమి కామక్రోధాలు లేవు. అహంభావంలోంచి విడుదల పొందిన తర్వాత మాత్రమే మనం మనంగా ఉంటాం. ఎంతకాలం అయితే మనం మనంగా ఉండలేమో అంతకాలం మనకి సుఖం లేదు, స్వతంత్రం లేదు. అంటే స్వతంత్రం లేదంటే అర్థం ఏంటి? ఈ కామక్రోధాలు ఎటుగంతేయమంటే అడుగంతేయాలి, ఎటు ఆడమంటే అటు ఆడాలి. డైరెక్టర్ చెబుతుంటే యాక్టర్లు అడుగంతేస్తూ ఉంటారు. ఆ డైరెక్టర్ కనపడ్డ వెనక తెర వెనకాల ఉంటాడు, తెర మీద బొమ్మలు గంతలేస్తూ ఉంటాడు. అలాగే ఈ కామక్రోధాలు లోపల ఉండవి, కనపడవి, ఆ ఎటుగంతలేమంటే అడుగంతలేస్తూ ఉంటాం. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు నీకు ఇతరులు కనిపించినప్పుడు కామక్రోధాలు, ఆ ఇతరులు లేనప్పుడు నీకు కామం లేదు, క్రోధం. కామక్రోధాలు ఎందుకు వస్తున్నాయి? బాహ్యమైన శరీరాలను చూసినప్పుడు కానీ, బాహ్యమైన సంఘటనలకు మనం రియాక్ట్ అయినప్పుడు కానీ, బాహ్యమైన విషయాలకి ప్రకోపం చెందినప్పుడు కామక్రోధాలు వస్తున్నాయి, కానీ నీ స్వరూపంలో లేవు. ఇది బాగా అర్థం చేసుకో. గాఢ నిద్రలు ఎవరికైనా కామక్రోధాలు ఉన్నాయా? ఎవరికీ లేవు. అంటే నీ సృష్టికి సంబంధించిన విషయాలే, నువ్వు అందులో కలిసిపోయి అయ్యే నువ్వు అనుకుంటున్నావు. అవి లోకానికి సంబంధించిన విషయాలే కానీ మన మన హృదయానికి సంబంధించిన విషయాలు కాదు. అయితే అందులో కలిసిపోయాం మనం. అందులో తెలిసిపోవటం వల్ల అయ్యే మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మనకు కోపం వచ్చిందనుకోండి, అదే మనం అనుకుంటాం. అది కామయేష క్వదయేష రజోగుణ సముద్భవ అని చెప్పి ఆహారం కాడ మీరు జాగ్రత్తగా ఉంటే, మాటల కాడ జాగ్రత్తగా ఉంటే సాఫ్ట్గా ఉండాలి మాట. మీకు అర్థమవుతుంది, పవిత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి. ఆ మాట మీరు స్వీట్గా లేకపోతే, షార్ట్గా లేకపోతే, సాఫ్ట్గా అది లేకపోతే రజోగుణం పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఏదైనా ఒక ఆలోచిస్తా అంటే అది నీకు లాభసాటిగా ఉండాలి. ఒక ఏదైనా ఒక మాట మాట్లాడుతా అంటే నీకు అది లాభం కలగజేయాలి. అది భౌతికంగా అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా అవ్వచ్చు. నీ ఆలోచన, నీ మాట నీ బాగుపడటానికి ఉపయోగపడాలి. థింక్ ప్రాఫిటబుల్, తక్కువ మాట్లాడు ఎక్కువ విను. లిజన్ మార్ స్పీక్ లెస్. ఇవి వ్యవహారిక గొడవలు అయినప్పటికీ ఈ తత్వం తెలుసుకోవడానికి కూడా మనకి సహకరిస్తాయి. చాంద్రోగ్య ఉపనిషత్తులు రమణ మహర్షి చెప్పాడు, సనత్కుమారుడు రూపంలో నాలుగురికి వాడు ఏం చెప్పాడంటే, ఇంద్రియాలకి నిగ్రహం కావాలి, మనస్సుకి చాపల్యం ఆగాలి, బుద్ధికి ఏకాగ్రత కావాలి. బుద్ధికి ఏకాగ్రత వస్తే, ఇంద్రియాలకి నిగ్రహం వస్తే, మనస్సుకి చాపల్యం ఆగితే అప్పుడు నువ్వు అంటే నువ్వు జ్ఞానం సంపాదించడానికి పునాది వేసుకున్నట్టు లెక్క. అంటే ఏమిటి, నువ్వు గట్టి పునాది మీద బాగా ఇల్లు కట్టుకున్నట్టు లెక్క. నువ్వు జ్ఞానంలో పెద్దవాడు అయిపోవాలంటే, ఆ స్పిరిచువల్ స్టేటస్ నీకు పెరిగిపోవాలంటే, అంటే నువ్వు ఆర్థికంగా మీరు ఏదైనా 4 రూపాయలు సంపాదించుకుంటే వారు ఆర్థికంగా బాగుపడి పేరుని అలా చెప్పుకుంటాము, అలా ఆధ్యాత్మికంగా నువ్వు బాగుపడాలంటే ఈ పునాది ఉండాలి. ఇంద్రియాలకు నిగ్రహం ఉండాలి, మనస్సుకి చాపల్యం తగ్గాలి, బుద్ధికి ఏకాగ్రత ఉండాలి. వీటివల్ల ఏమవుతుందంటే నీకు పవిత్రత వస్తుంది. పవిత్రత నీకు పెరిగి కొద్దీ స్వార్థం తగ్గుతుంది. పవిత్రత పెరుగుతుందంటే స్వార్థం తగ్గుతుంది, స్వార్థం పెరుగుతుందంటే పవిత్రత తగ్గుతుంది. అంటే నువ్వు మాట్లాడే మాట, నీకు వచ్చే ఆలోచన భౌతికంగానే ఆధ్యాత్మికంగానే నీకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ఈ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ ఈ రెండు ఎలా పుడుతున్నాయంటే, ఈ బాహ్యమైన సంఘటనలకి బాహ్యమైన వ్యక్తులతోటి గొడవలే కానీ నీ హృదయంలో అవి లేవు, నీకున్న రజోగుణంలోంచి పుట్టుకొస్తున్నాయి. మహాశను మహాపాత్మ అవి ఉగ్రంగా ఉంటాయి. ఆ క్రోధం వచ్చిన వాడు ముఖం చూస్తే వాడు ఎంత ఉగ్రంగా ఉంటాడో లెక్కలేదు. నీకు అర్థమవుతుంది, కోపం వచ్చిన వాడు ముఖం చూడండి, ఇప్పుడు ఉగ్రం వచ్చేస్తాం ముఖం, కళ్ళు ఎర్రబడిపోతాయి, ఆ కళ్ళు ఉగ్రం వచ్చేస్తుంది, రక్తపోటు వచ్చేస్తుంది, ఆది నిమిషాలని చాలా ఉగ్ర రూపం వచ్చేస్తాం ముఖం అంతా కూడా. ఏం చేస్తుంటే ఆ కామక్రోధాలు ఎక్కువ వేగం అటువంటిది. ఆ కామక్రోధాలని సంతృప్తి పరుస్తూ వాటిని జయించలేము. వాటిని సంతృప్తి పరుస్తూ అంటే వాటిని సాటిస్ఫై చేస్తుంటే అవి పెరిగిపోతూ ఉంటాయి. కామక్రోధాల వేగం అరికెట్టకపోతే అవి సాగుతూ ఉంటాయి, పెరిగిపోతూ ఉంటాయి. మహాశను మహాపాపమ అవి ఉగ్రంగా ఉంటాయి. అంటే నీ మనస్సును బాహ్యముఖం చేసేస్తాయి, అంటే నీకు వికృత రూపం కలిగిస్తాయి. మహాశను అవి ఒకవేళ వాటిని నువ్వు సంతృప్తి పరుస్తూ వాటిని తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తే వాటిని జయించలేం. సంతృప్తి పరుచుకుంటే పెరుగుతూ ఉంటాయి. నీ ఇంట్లో వాళ్ళు, బయట కనిపించే మనుషులు నీకు శత్రువులు కాదు. ఈ కామక్రోధాలే నీకు శత్రువులు అన్న విషయం నీకు అర్థం కావాలి. ఆ కామక్రోధాలే నీకు శత్రువులు అన్న సంగతి నీకు తెలియకపోతే నువ్వు ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రాలేవు. ఈ దేహం చనిపోయే వరకు మీరు సాధన విడిచిపెట్టకూడదు. మీ కాలాన్ని మీరు పాడు చేసుకోకూడదు, మా కాలాన్ని పాడు చేయకూడదు. మీ దేహం చనిపోయే వరకు కూడా మీరు సాధన విడిచిపెట్టకూడదు. ముక్కులో గాలి తిరుగుతున్నంత కాలం సాధన విడిచిపెట్టకూడదు. ఏంటంటే అవి మూలంతో సహా, ఆ రజోగుణం మూలంతో సహా నశిస్తేనే కానీ దాన్ని నమ్మటానికి వీలు లేదు. అదే మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. డబ్బు పోతే సంపాదించుకోగలం కానీ కాలం పోతే సంపాదించుకోలేము. జరిగిపోయిన రాత్రులు ఒక్క రాత్రిని వెనక్కి రమ్మంటే రాదు. కాలం ఒకటి, డబ్బు ఒకటి, తెలివితేటలు ఒకటి, ఇవన్నీ సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. ఆచార్య స్వామి వారు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. ద మైండ్ వన్స్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్. నీ గమ్యం ఎప్పుడైతే మర్చిపోయావో, నీ లక్ష్యం ఎప్పుడైతే మర్చిపోయావో, నువ్వు పొందవలసిన వస్తువు ఎప్పుడైతే మర్చిపోయావో, డోంట్ ఫర్గెట్, మర్చిపోవు. మీరు అన్నం తింటే మర్చిపోతున్నారా? మర్చిపోవటం లేదు. బట్టలు కట్టుకోవటం మర్చిపోతున్నారా? మర్చిపోవటం లేదు. మీకు అర్థమవుతుంది. మరి స్నానం చేయటం మర్చిపోతున్నారా? మర్చిపోవటం లేదు. సినిమాలకు వెళ్ళటం మర్చిపోతున్నారా? మర్చిపోవటం లేదు. మీరు ఏదైతే పొందాలని మీరు అనుకుంటున్నారో అది మర్చిపోకూడదు. అది మర్చిపోతే వచ్చే తెప్పలు ఎలాగ ఉంటాయంటే, ఆచార్య స్వాములు వారు అంటున్నారు, ఇట్ ద మైండ్ వన్స్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్, ఇట్ గోస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్. It goes out and out and out, just as a ball, if it falls, rolls down and down and down. స్వామివారు చెబుతున్నారు, ఆచార్య స్వామివారు ఏక చూడమంలో చెబుతున్నారు అని చివరి రోజుల్లో రాసిన గ్రంథం. ద మైండ్ వన్స్ ఫర్గెట్స్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్ట్, మైండ్ గోస్ అవుట్ అండ్ అవుట్ అండ్ అవుట్, జస్ట్ ఎ బాల్, ఇఫ్ ఇట్ ఫాల్స్ ఫాల్స్ రోల్స్ రోల్స్ డౌన్ అండ్ డౌన్ ద స్టైర్స్ అండ్ ఇట్ డస్ నాట్ స్టాప్ అంటిల్ ఇట్ రీచెస్ ద లోయెస్ట్ స్టెప్ అని స్వామివారు ఒక్క శ్లోకం అన్నమాట ఇప్పుడు చెప్పింది. అంటే నీ గమ్యాన్ని కనుక మర్చిపోతే, నువ్వు స్వరూపాన్ని కనుక మరిచిపోతే, నీ లోపల అలా భగవంతుని పొందాలి అనేటువంటి కాంక్షను వదిలేస్తే, ఒక్కసారి నీకు అది ఆ జ్ఞాపకం పోతే నీకు, అయ్యో భగవద్భవం పొందాలి అనేటువంటి మరుపు కనుక నీకు వస్తే, నీ తెప్పలు ఎలాగ ఉంటాయో, నీ తెప్పలు ఎలాగ ఉంటాయో ఆచార్యులు వారు చెబుతున్నారు. నా చేతిలోని బంతి జారిపోయిందనుకోండి, ఆచార్యుల వారు అంటున్నారు నా చేతిలోని బంతి జారిపోయిందనుకోండి, అది ఎక్కడ ఉండదు, ఎక్కడ ఎక్కడ ఈ చాప దగ్గర ఉండదు, పళ్ళం ఎక్కడుంది పళ్ళం ఎక్కడుందని వెతుక్కుంటూ ఉంటుంది అట్టండి. ఆ పళ్ళం దగ్గరికి వెళ్ళిపోతున్నది, అక్కడి నుంచి పళ్ళం ఎక్కడుంది పళ్ళం ఎక్కడుంది అని అక్కడి నుంచి వెతుక్కుంటుంది అట్టండి. మొత్తం మీద ఈ ఆవరణలో ఎక్కడ పళ్ళం ఉందో అక్కడికి వెళ్ళిపోయి 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 జారిపోతూ జారిపోతూ వెళ్ళిపోతుంది, కానీ పడిన చోటే ఉండదట్టిన బంతి. అదేవిధంగా నువ్వు గమ్యాన్ని ఎప్పుడైతే మర్చిపోయావో, భగవద్ అనుభవం పొందాలి, ఆ భగవత్ సాక్షాత్కారం పొందాలి, ఆ మోక్ష సుఖం పొందాలి, నిత్య సుఖం పొందాలి, ఆ నిత్య ఆనందాన్ని పొందాలి, ఆ జ్ఞానం పొందాలనేటువంటి ఐడియల్లు, ఆ ఆదర్శం ఎప్పుడైతే మర్చిపోయావో, చేతిలోంచి కింద పడిపోయే బంతి పల్లానికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుందో, నువ్వు ఆ జన్మకు ఆ జన్మకు ఆ రోజుకు ఆ రోజు ఆ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆ జన్మకు ఆ జన్మ నువ్వు అధోగతిలో పడిపోతావు, చీకటి లోకాలకు పోతావు. ఇప్పుడు నీరు చూడండి, మీరు ఇక్కడ పోసారనుకోండి, ఇక్కడ ఉండవు, ఎక్కడ పొలం ఉంది అక్కడ వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది బంతి కూడా, ఎక్కడికి డౌన్లో ఉంటే అక్కడికి అలాగే పరిగి, నువ్వు ఆగమంటే ఆ బంతి ఆగదు. నీకు స్వరూపాన్ని పొందాలి, దైవాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలని కాంక్ష ఒకసారి నీకు అది పోచేటప్పుడు నువ్వు ఎక్కడికి పోతావో నీకు తెలియదు. ఆ బంతి పోయినట్టు బంతి ఏదైనా పల్లానికి పోతూ ఉంటుంది, నువ్వు కూడా అలాగా అలాగా అడుగు ఆజనమకు ఆజనకు నువ్వు పతనం అయిపోతావు. అంటే ఇట్ గోస్ రోల్స్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డౌన్ అండ్ డస్ నాట్ స్టాప్ అంటే రీచెస్ ద లోయెస్ట్ అనేది లోయెస్ట్ స్టెప్. అంటే ఎంత అడుక్కుపోవాలో, ఎంత ఎక్కడ ఆ పల్లం ఎంత ఎంత పల్లంలో ఉంది ఆ బంతి అంత అంత పల్లంలోకి అది అలా వెళ్ళిపోతుంది. అదేవిధంగా నువ్వు గమ్యాన్ని మర్చిపోయినప్పుడు నీ జీవితం కూడా రాబోయే జన్మలో ఇంకా పతనం అవుతావు, తర్వాత జన్మలో ఇంకా పతనం అవుతావు, అది మొత్తం మీద పూర్తిగా నువ్వు పతనం అయ్యే వరకు నీ ప్రయాణం ఆగదు, అలా కిందకి వెళ్ళిపోతూ ఉంటావు లక్ష్యం మర్చిపోయినప్పుడు. సంకల్పాలు పెరుగుతాయంటే అహంకారం పెరుగుతూ ఉంటుంది, సంకల్పాలు తగ్గుతూ ఉంటే అహంకారం తగ్గుతూ ఉంటుంది. మీరు లోకానికి సంబంధించిన విషయాలను చింతిస్తుంటే అహంభావన పెరుగుతూ ఉంటుంది, ఆత్మని చింతిస్తుంటే భగవంతుని చింతిస్తుంటే అహంభావన తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, వెలుగు మంచివాడికి ఇస్తున్నాడు చెడ్డవాడికి ఇస్తున్నాడు, అంటే ఎవరి స్వభావాన్ని బట్టి వాడు నడుచుకుంటున్నాడు. ఈ వెలుతురులో మీరు నీళ్లు పోస్తారు మామూలుగా, ఇక్కడ సపోటా చెట్టు ఉందనుకోండి, అది అక్కడ బత్తాయి చెట్టు ఉందనుకోండి, నారింజ చెట్టు ఉందనుకోండి, ఆ మూడాటిలో కూడా మీరు నీళ్లు పోస్తారు. నీళ్లు పోస్తే ఒకే కాయలు కాయవయ్యి, బత్తాయి చెట్టు బత్తాయికాయలు కాస్తుంది, నిమ్మ చెట్టు నిమ్మకాయలు కాస్తుంది, కానీ నీళ్లు ఒకటే, కానీ ఆ విత్తనాన్ని బట్టి ఆ బీజాన్ని బట్టి ఆ కాయలు కాస్తున్నాయి. అదేవిధంగా ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం కూడా ఏం చేస్తామంటే మన సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాం. బత్తాయి చెట్టు మీద వర్షం కురుస్తుంది, నీకు అర్థమవుతుంది, లేదా నిమ్మ చెట్టు మీద వర్షం కురుస్తుంది, కానీ కాయలు ఒకటే కాయటండి, వాళ్ళు బీజాన్ని బట్టి లోపల ఉంటుంది. ఆ బత్తా చెట్టు యొక్క బీజాన్ని బట్టి బత్తాకాయలు వస్తున్నాయి, నిమ్మ చెట్టు యొక్క బీజాన్ని బట్టి నిమ్మకాయలు వస్తున్నాయి. అదేవిధంగా భగవంతుడు కూడా మనకు అందరికీ సమానమైన అవకాశాలు ఇస్తున్నప్పటికీ, సమానమైన విడుపులు ఇస్తున్నప్పటికీ మనం ఏం చేస్తున్నాం, ఎవరి అలవాటును బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు, ఎవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. నీకు అర్థమవుతుంది అంటే ఏంటి, సూర్యుడు మన అందరికీ వెలుతురుస్తున్నాడు, ఈ వెలుతురులో కొంతమంది మంచి పనులు చేస్తున్నారు, వాళ్ళకి కొంతమంది చెడ్డ పనులు చేస్తున్నారు. మంచి పనులు చేసేవాడు సూర్యుడు నువ్వు మంచి పని చేయమని చెప్పటం లేదు, చెడ్డ పనులు చేసేవాడు నువ్వు చెడ్డ పని చేయమని చెప్పటం, వాళ్ళు వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళు పని చేస్తున్నారు. ఇందులో సూర్యుడికి పొరపాటు ఏం, అలాగే ఈశ్వరుడు కూడా. ఈశ్వరుడు అంటే పెద్ద వర్షం లాంటి వాడు, ఏంటి అనేక మొక్కలు మురుస్తూ ఉంటాయి వాటి బీజాలను బట్టి. ఈశ్వరుడు అంటే ఏంటి, పెద్ద వర్షం లాంటి వాడు. అదేవిధంగా మనకి భగవంతుడు మనకి అందరికీ వెలుతురిస్తున్నాడు, కానీ వెలుతురులు అందరూ కూడా సమానమైన పనులు చే, కొంతమంది మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, చెడు పనులు చేసేవాళ్ళు ఉన్నారు. మీకు అర్థమవుతుంది, ట్యూబ్ లైట్ ఉంది, ట్యూబ్ లైట్ దగ్గర కొంతమంది పేకాట ఆడుకుంటారు, మీకు అర్థమవుతుంది, కొంతమంది భగవద్గీత చదువుకుంటారు, కానీ ట్యూబ్ లైట్ చెప్పదు నువ్వు భగవద్గీత చదువుకుని నువ్వు పేకాట ఆడుకో అని. ఆ లైట్ లైట్ దగ్గర కొంతమంది పేటాట ఆడుకుంటున్నారు, కొంతమంది ఏం చేస్తున్నారు భగవద్గీత చదువుకుంటున్నారు. కానీ భగవద్గీత చదువుకోమని ఆ ట్యూబ్ లైట్ చెప్పదు, పేకాట ఆడుకోమని అది చెప్పదు. అంటే వాడు సంస్కారాన్ని బట్టి వాడు భగవద్గీత చదువుకుంటున్నాడు, వీడు సంస్కారాన్ని బట్టి వీడు పేకాట ఆడుకుంటున్నాడు. కానీ వీటికి ఆ ట్యూబ్ లైట్కి ఏది సంబంధం లేదు. అంటే నీ పుణ్యపాపాలతో ఈశ్వరుడికి కూడా ఎట్టి సంబంధం లేదు. అది అంచేది ఒకటి, మనం ఈశ్వరుడు ప్రీత్యర్థం మనం పని చేస్తుంటే, భగవంతుడు సంతోషం కోసం కనుక మనకు పని చేస్తే, మనకి ఎటువంటి బుద్ధి కలిగితే మనకి జ్ఞానం కలుగుతుంది, ఆ బుద్ధిని ఆయన ప్రసాదిస్తాడు. ఇది మటుకు జ్ఞాపకం పెట్టుకోండి. మన నోటితో ఒక మాట మాట్లాడినా, చేతితో ఒక పని చేసినా, మనస్సుతో ఒక ఆలోచించిన దేవుని ఈశ్వరుడు సంతోషించాలి. ఆ ఈశ్వరుడు కనుక ఎప్పుడైతే సంతోషం కలిగిందో అప్పుడు మనకు సద్బుద్ధిని కలగజేస్తాడు. అది ఆ ఈశ్వర ప్రీత్యర్థమే మనం పని చేయాలి. మన వల్ల ఏం అవ్వదు, మన వల్ల ఏదో అవుతుందని మనం అనుకుంటున్నాం, అంటే ఈశ్వర సంకల్పం, అంతా ఈశ్వర సంకల్పంతో నడుస్తాం. ఇది తెలుసుకోవటమే కావాలి. మీరు జీవితం పొడిగినా కృషి చేసి ఒక్క వాక్యానికి అర్థం తెలుసుకుంటే చాలు. రమణ మహర్షి గారు చెప్పిన మొట్టమొదటి ఉపదేశం అది. ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు, జరగవలసింది నువ్వు కర్తవ్యం కాదు. మీ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఈశ్వరుడు ఆడిస్తున్నాడు. ఇది నీకు అర్థమైతే నీకు దుఃఖం నశిస్తుంది, సుఖం తెలుస్తుంది. నేను కర్తను, కర్త ఈశ్వరుడు ఒక్కడు. ఆ విషయం మనం గ్రహించాలి. అంటే ఇదంతా మా వల్ల అవుతుంది, ఇది నేనే చేస్తున్నాను అనుకోవటం, మన వల్ల ఏమీ అవ్వదు. అహంకారం వల్ల ఏమవ్వదు, అంటే శక్తి అహంకారాన్ని కాదు, శక్తి ఈశ్వరుడు. అంటే మనం ఏ పని చేసినా ఈశ్వరుడే మనకి అవకాశం కలగజేశాడని, అంటే ఈశ్వరుడు యొక్క సంతోషం కోసం ఆ పని చేయాలి. ఒక మాట మాట్లాడితే ఈశ్వరుడు ప్రీత్యర్థం, ఒక పని చే ఒక మంచి పని చేస్తే ఈశ్వరుడు ఆ ప్రీత్యర్థం, నువ్వు ఆ పని చేస్తూ ఉండాలి. అది అంటే నువ్వు ఎవరికైనా ఒక మంచి చేస్తే వాళ్ళు నీకు తిరిగి మంచి చేశారడే అని కనిపెట్టుకోండక్కర్లేదు. ఈశ్వరుడు సంతోషించే పని నువ్వు చేసి వేరైతే అది అది మీరు అర్థం చేసుకోవాల్సింది. నువ్వు ఎప్పుడైతే ఇంద్రియాలకి సంబంధించిన విషయాలని ధ్యానం చేయటం ప్రారంభిస్తున్నావో, ఆత్మను ధ్యానం చేయటం మానేసి ఈశ్వరుని ధ్యానం చేయటం మానేసి, ఎప్పుడైతే విషయాలు ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తున్నావో, అప్పుడు ఏమవుతుంది, యు వాంట్ టు ఎంజాయ్ దమ్, యు వాంట్ టు ఎంజాయ్ దమ్. అంటే నీకు సంకల్పం వచ్చిన తర్వాత ఆ సంకల్పానికి తాలూకు వస్తువు నీకు ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. ఆ సంకల్పం రాకపోతే నీకు ఎంజాయ్మెంట్ అక్కర్లేదు. అంటే విషయాల్ని ధ్యానం చేసేవాడికి, విషయాల్ని స్మరించేవాడికి ఆ విషయాన్ని భోజించాలనేటువంటి బుద్ధి పుడుతుంది. విషయాల్ని ధ్యానం చేయకుండా విషయాల్ని చింతించకుండా నువ్వు ఆత్మను చింతిస్తూ ఉంటే, ఆత్మను కనుక ధ్యానం చేస్తుంటే మనస్సు అంతర్ముఖమవుతుంది. అంటే ఏంటి, నీకు యోగ బుద్ధి కలుగుతుంది, భోగబుద్ధి తగ్గుతుంది. ఎప్పుడు విషయ చింతన కనుక ఎక్కువైతే నీకు భోగబుద్ధి పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నీకు ఆత్మచింతన ఎక్కువైతే నీకు యోగ బుద్ధి కలుగుతుంది. అంటే యోగివి అవుతావు. ఏమవుతావు, యోగివి అవుతావు. అంటే ఎంజాయ్ దమ్ అండ్ ఫ్రమ్ దట్ కమ్స్ డిజైర్. నీకు కోరిక ఎలాగొస్తుంది, ముందు విషయాలని స్మరిస్తావు. నువ్వు మనస్సులో విషయ ఫలానా విషయం బాగుంటుందని నీకు అనిపిస్తుంది, ఆ విషయాన్ని స్మరిస్తావు. ఆ విషయాన్ని స్మరించాక అది నాకు కావాలనిపిస్తుంది, కానీ విషయాన్ని నీ మనస్సులో అనుకోకుండా అది నాకు కావాలని అనిపించదు అంటున్నారు ఆచార్య స్వాములు వారు. ఇది మీరు ఎలా ప్రశాంతంగా కూర్చోండి, ఏదో జ్ఞాపకం వస్తుంది, అది నాకు కావాలి అనిపిస్తుంది. అది జ్ఞాపకం రాకుండా, అది తలంపులోకి రాకుండా నాకు కావాలనిపించదు. అది నీకు జ్ఞాపకం వచ్చాక, అది నీకు స్మరణలోకి వచ్చాక, అది నీకు జ్ఞాపకం వచ్చాక అది కావాలనిపిస్తుంది. కానీ లేకపోతే నీకు కావాలనిపించింది. విషయాన్ని నువ్వు స్మరించటం వల్ల ఆ విషయం నీకు కావాలనే బుద్ధి కలుగుతుంది. అది స్మరణే లేకపోతే నీకు విషయం కావాలనే బుద్ధి కూడా, సంకల్పం కూడా కలగదు. ఎప్పుడైతే నీకు భోగబుద్ధి ఎప్పుడైతే కలిగిందో, ఇంద్రియాలతో విషయాలని ఎంజాయ్ చేయాలనే బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో, అప్పుడు బాగా సంపాదించాలి, బాగా సంపాదించాలి, బాగా సంపాదించాలి అనేటువంటి బుద్ధి కూడా పెరుగుతూ ఉంటుంది నీకు. కానీ నీ చూసిన దాకా కావాలనిపిస్తూ ఉంటుంది. చూచేవాడెవడు, జీవుడు. చూడబడేది ఈ ప్రకృతి. అంటే జీవుడు ఇంద్రియాల ద్వారా లోకాన్ని చూస్తున్నాడు. ఆ జీవుడు ఎంతకాలం అయితే అలా ఉంటాడో అంతకాలం మనకు జన్మలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే చూచేవాడు ఎంత సత్యమో చూడబడేది కూడా అంత సత్యం. అయితే నీకు ఎందుకు జన్మలు వస్తాయని, మనస్సు నశించే వరకు ప్రకృతి నశించదు. దేహం చనిపోయినప్పుడు మనస్సు చావదు, మనస్సు అలాగే ఉంటుంది. అంటే మనస్సుకి ఏం కావాలి, దానికి దేహం కావాలి. హృదయంలోంచి మనస్సు వస్తుంది, మనస్సులోంచి దేహం వస్తుంది, దేహంలోంచి లోకం వస్తుంది. దేహం లేని వాడికి లోకం లేదు, మనస్సు లేని వాడికి దేహం లేదు, హృదయం తెలిసిన వాడికి మనస్సు లేదు. ఇక మీరు గ్రహించవలసింది ఏంటంటే శరీరం చనిపోతుంది, శరీరం చనిపోయిన తర్వాత మనస్సు అలాగే ఉంటుంది, మనస్సు అలా మళ్ళీ దాన్ని బట్టి శరీరం వచ్చేస్తుంది, శరీరాన్ని బట్టి లోకం వచ్చేస్తుంది. ఇది బాగా జ్ఞాపకం ఉంచుకోండి. జీవలక్షణాలు ఉన్నంత కాలం జన్మలు అన్ని వస్తూ ఉంటాయి. జీవలక్షణాలు ఉన్నంత కాలం జన్మలు మనం ఆపిచేయడం వస్తూ ఉంటాయి. అవి మంచి జన్మలు రావచ్చు, పాడు జన్మలు చేయవచ్చు. మంచి జన్మలు వస్తే అది స్వప్నం, ఒకవేళ పాడు జన్మలు వస్తే చెడ్డ స్వప్నం, అది స్వప్నమే ఇది స్వప్నమే. కానీ స్వప్నం నీకు జాగ్రత్త అవస్థ వచ్చాక నిన్ను వెంటాడదు. అదేవిధంగా ఈ జన్మల లక్షలాది జన్మలు, ఈ పుట్టడాలు చావుటాలు చావుటాలు పుట్టడాలు, ఈ ప్రకృతి, ఈ ప్రకృతి గొడవలు, ఈ దేహాల గొడవలు, ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న గొడవలు కూడా నీకు బ్రహ్మానుభవం కలిగిన తర్వాత ఇవి కూడా నిన్ను అది అంటాడు అని ఈ పొజెస్ అండ్ ఎంగేజ్మెంట్ తీర్చేది ఫ్రమ్ యువర్ రియల్ సెల్ఫ్. అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఈవేళ ఈ భోగం అనిపించాం, రేపు ఇంకో భోగం అనిపిస్తాం, నీకు అర్థమవుతుంది, ఈవేళ ఈ విషయం ఎంగేజ్ చేసాం, రేపు ఇంకోటి ఎంగేజ్ చేస్తాం అని ఎప్పుడైతే నీకు విషయ చింతన ప్రారంభమైందో, ప్రకృతి చింతన ప్రారంభమైందో. ప్రకృతిని అంటే ఒక అమెరికన్ రచయిత చెప్పాడు, కొంతమంది ఆ భోగం ఎలా అనిపిస్తారట, మామిడి పండు తింటారట, రసం తాగుతారు ముందు, తర్వాత టెంకర్ టెంకలో కూడా గుంజు ఉంటుంది, పునః గుంజు కూడా తింటారు, ఇంకా అందులో రసం ఉందేమో అలా నాగుతానే ఉంటారట. రసం అయిపోతుంది టెంక, ఆ మామిడి పండు పేరు ప్రీతి కొద్ది ఆ టెంకను ఆగుతాను, నాకి 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 శుభ్రంగా దాన్ని తెల్లగా వచ్చేసేలా ఇస్త్రీ మడతలాగా వచ్చేసాక టెంక అప్పుడు బయటపడేస్తారట. అలాగే కొంతమంది చచ్చే వరకు కూడా ఇంకా భగవంతుడి చింతన ఉన్నదో, ఆత్మచింతన ఉన్నదో, ఆ భోగం అలా అనుభవించడం, దాన్ని నాకి నాకి అంటే ప్రకృతిని నాకి 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 అలా చేస్తారు. ఇప్పుడు చావులో కూడా రెండు రకాలు ఉన్నాయి. మనం ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉంటే సుఖంగా చచ్చిపోవచ్చు, ఆహార విషయంలో కనుక జాగ్రత్తగా లేకపోతే నానా బాధలు మనం పడి ఇంట్లో వాళ్ళు కూడా బాధపెట్టి చచ్చిపోతాం. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, ఆహార విషయంలో జాగ్రత్తగా లేని వాళ్ళు చచ్చిపోతారు. వాళ్ళు చనిపోతారు, ఇల్లు చనిపోతారు. కాస్త ఆహార విషయంలో జాగ్రత్తగానే ఉంటే వాళ్ళు బాధపడరు, వెనకాలంలో బాధ పెట్టకుండా చచ్చిపోతారు. ఈ ఆహార విషయంలో కనుక జాగ్రత్తగా లేకపోతే వాళ్ళు బాధపడతారు, వాళ్ళ శరీరం బాధపడతారు, ఇంట్లో వాళ్ళు అందరినీ బాధపెట్టి చేస్తారు. నేను ఎవడంటే నేనెవరు? ఆ జీవుడు. ఈ జీవుడు ఎవరు అని? ఆ జీవుడు ఉంటేనే భక్తి, ఆ జీవుడు ఉంటేనే జ్ఞానం, ఆ జీవుడు ఉంటేనే ధ్యానం, ఆ జీవుడు ఉంటేనే పూజ. ఆ జీవుడు లేకపోతే ధ్యానం ఎవరికి, జపం ఎవరికి, అనుసంధానం ఎవరికి అన్నారు భగవాన్. దేహం ఉన్నవాడికి రోగం, కానీ దేహం లేనివాడికి రోగం ఏంటి? అసలు జీవలక్షణాలు ఉన్నవాడికి సాధన, కానీ ఈ జీవలక్షణాలు లేని వాడికి సాధన తోటి పని ఏముంది? అనారోగ్యవంతుడికి మంది, కానీ ఆరోగ్యవంతుడికి మంది తోటి పని ఏముంది? అసలు దురభ్యాసాలు దురలవాటులు లేని వాడికి అసలు వాడికి సాధన తోటి పని ఏముంది? యోగం తోటి పని ఏముంది? ఓ రామ, ఓ శ్రీరామ, ఆ జన్మ దుర్నిష రహిత నాకు జపం ఎలా, తపం ఎలా? అసలు పుట్టుకతోటినే దురలవాట్లు దుర్విషయాలు ఎలా ఉంటాయో తెలియని మనిషికి ఓ శ్రీరామ, ఈ జపాలు ఈ తపాలు యజ్ఞాలతోటి పని ఏముంది? నిరంతరము ఆరోగ్యంగా ఉంటే వాడికి మందులు కొట్టులతోటి, హాస్పిటల్తోటి, డాక్టర్లతోటి పని ఏముంది? ఓ రామ, ఓ శ్రీరామ, చక్రరాజు అంటాడు, ఓ రామ, ఓ శ్రీరామ, ఆ జన్మ దుర్నిషే రహితి నాకు. అది పుట్టుకతోటే వాడికి దుర్నిషాలు ఎలా ఉంటాయో తెలియని వాడికి ఈ జపమేళ, ఆ తపమేళ, యజ్ఞమేళ, యాగమేళ. కొంతమందికి పొగడతలు అంటే ఇష్టం, అది కూడా ఒక రకమైన భోగబుద్ధి, అది కూడా ఒక రకమైన భోగబుద్ధి. మనకి మనకి పాడైపోవడానికి వంద చెడ్డ అలవాటు ఉండక్కర్లేదు, ఒక చెడ్డ అలవాటు చాలు పాడైపోవడానికి, వంద చెడ్డ అలవాటు ఉండక్కర్లేదు. కొండలో నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోవడానికి ఒక బొర్రు ఉంటే చాలు, వంద బొర్రులు అక్కర్లేదు. ఇప్పుడు కొండకు ఒక చిల్లి ఉందనుకోండి, ఒక చిల్లి చాలు కొండలోనే నీళ్ళన్నీ బయటకు వచ్చేయటానికి. అలాగే మనం పాడైపోవడానికి వంద చెడ్డ అలవాట్లు అక్కర్లేదు, ఒక చెడ్డ అలవాటు చాలు. అదే మనం పాడైపోవడానికి ఎన్నో చెడ్డ అలవాట్లు అక్కర్లేదు, ఒక చెడ్డ అలవాటు చాలు, ఒక దుర్గుణం చాలు, ఒక దురలవాటు చాలు, ఒక దురభ్యాసం చాలు. ఇందుకు ఆచార్య స్వామి గారు ఏం చెబుతున్నారంటే, నువ్వు ఎంజాయ్ చేయలే భోగబుద్ధి అనుకున్నంత కాలం, ఆ ఎంజాయ్ ఉంటే లక్ష్యం అనుకున్నంత కాలం నీ స్వరూపానికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు, నీ లోపం ఉంటే నిజానికి నువ్వు దూరం అయిపోతూ ఉంటావు. ఆ నీ హృదయంలో ఒక సత్యం ఉంది, ఆ సత్యానికి దూరం అయిపోతూ ఉంటావు. భోగబుద్ధి ఉన్నంత కాలము ఈ జన్మించటం మరణించటం, మరణించటం ఈ జన్మించటం, ఈ ప్రకృతి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటావు. నిన్నెవరు రక్షించుకోడు కనపడ్డు. ఈ మధ్యన ఒక మహాత్ముడు ఒక రహస్యాన్ని మాట చెప్పాడు, పుస్తకాల వల్ల జ్ఞానం వచ్చేస్తే ఈ బడికి అందరూ జ్ఞానం లేకపోతారు. ఎవడో ఒక మహాత్ముడు, ఒక అవతార పురుషుడు, ఒక సద్గురువు, ఒక సౌహృదమైన వాడు అనుగ్రహం నీకుంటే నీకు జ్ఞానం వస్తుంది, కానీ ఈ పుస్తకాలతో ఇంట్లో అన్నాడు ఒకడు. ఈ ఒక అవతార పురుషుడు లేకపోతే ఒక జ్ఞాని, ఒక బ్రహ్మానుభవం పొందిన వాడు, ఒక సౌహృదమైన వాడు, ఒక సత్పురుషుడు,
ఒక మంచి సంస్కారం ఉన్న వాడి యొక్క వాళ్ళ యొక్క సన్నిధానం వల్ల, వాళ్ళ సహవాసం వల్ల, వాళ్ళ అనుగ్రహం వల్ల, వాళ్ళ ప్రేమ వల్ల నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ కేవలం ఈ కండతా పట్టడం వల్ల, ఈ పుస్తకాల వల్ల వచ్చేదే జ్ఞానం, ఇటువంటికి మాయలే పడదు అన్నాడు ఈ మధ్యన ఒక మహాత్ముడు. అదే రమణమహర్షి గారు చెప్పాడు కదా, తినిమోట్లో పడ్డ మాంసం ముక్క బయటికి రావాలి. అదేంటి, ఈ సంస్కారం, వాళ్ళ అనుగ్రహం, వాళ్ళ యొక్క ప్రేమ, వాళ్ళ యొక్క దైత్యం పాత్రుడైనప్పుడు నీకు జ్ఞానం కలుగుతుంది. కానీ ఈ కవుల వల్ల, ఈ కాకరకాయల వల్ల, ఈ పుస్తకాల వల్ల కేవలం వచ్చేది అనేది జ్ఞానం. అదే ఒక దీపం, ఒక దీపం ఎరుగుతుంటే ఈ దీపాన్ని బట్టి ఇంకో దీపాన్ని వెలిగించవచ్చు. అదేవిధంగా ఎవరైనా మంచి జ్ఞానం కలిగిన వారితో మనం సహవాసం చేస్తుంటే ఆ దీపాన్ని బట్టి మన దీపాన్ని కూడా వెలిగించుకోవచ్చు. అంటే పుస్తకం వెలిగించేది దీపాన్ని. ఈ బోధముద్యం అంతకాలం నిజానికి నువ్వు దూరం అయిపోతుంది. బాహ్యానికి బాగానే ఉంటావు, నీకు ఊరేగింపులు బాగానే ఉంటాయి, దండలు బాగానే వేస్తూ ఉంటారు, కానీ మూలంలో నశిస్తావు అంటున్నారు ఆచార్యులు వారు. ఈ బాహ్యమైన గొడవల్లో నీకు ఊరేగింపులు బాగానే ఉండొచ్చు, మెళ్ళ దండలు బాగానే వేస్తూ ఉండొచ్చు, అంతా బాగా నుండి జై జైలు అందరూ కొట్టచ్చు, కానీ మూలంలో నువ్వు నశిస్తావు. మూలంలో పాడేయకుండా చూసుకోను. ఈ ఊరేగింపులు నీ శవం ఎంత నిజము, ఊరేగింపులు కూడా అంతే నిజం. ఈ దేహం ఎంత నిజం, ఈ ఊరేగింపులు, ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు అంతే నిజం. రూపాలు ఏరైనా, నామాలు ఏరైనా, గుణాలు ఏరైనా, రంగులు ఏరైనా, అంగహృదయంలో ఉన్న తత్వం ఒకటే. ఒకటిగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని ఎవడైతే గ్రహించాడో వాడే తరిస్తాడు, వాడే తత్వాన్ని తెలుసుకుంటాడు, వాడే జ్ఞానం అవుతాడు, వాడే భగవంతుడు ఐక్యం అవుతాడు. ఇప్పుడు ఏ జన్మలైతే మనకు మోక్షం వస్తుందో, ఒక చిన్న మాట చెప్తాను, ఇది మీరు ఎవరికి చెప్పకండి. ఎలాగంటే మన ఇంట్లో 10 మంది ఉంటారు, మన ఇంట్లో ఓ 10 మంది, పెద్ద కుటుంబం అయితే 20 మంది 25 మంది ఉంటారు, పోనీ చిన్న కుటుంబం అయితే 4 5, పోనీ ఎంతో కొంత చూడడానికి కొంచెం చూసుకొని, మన ఇంట్లో ఎంతమంది ఉంటారో 10 మంది ఉంటారు. మన ఇంట్లో బయట వాళ్ళు మన సమాజంలో గొడవ విధులైంది, ప్రపంచం గొడవ విధులైంది. మన ఇంట్లో 10 మంది ఉంటారు, ఆ 10 మంది శరీరాలు రోజు చూస్తూ ఉంటాం. అది మీ పిల్లలు అవ్వచ్చు, మీ మనవలు అవ్వచ్చు, ఎవరు ఇంట్లో వాడి శరీరాలు అందరి శరీరాలు చూస్తూ ఉంటారు. మీ ఆయన శరీరం కూడా చూస్తూ ఉంటారు, మీరు ఇలా అందరి శరీరాలు చూస్తూ ఉంటారు. ఆ శరీరాలు చూసినప్పుడు ఆ శరీరాలు మనం కాదని మీకు తెలుస్తూ ఉంటాను. ఇప్పుడు మీ ఆయన శరీరం మీరు చూస్తున్నారనుకోండి, ఆ శరీరం వేరు, నేను మా శరీరం వేరు, ఆ శరీరం నేను కాదని మీకు తెలుస్తూ ఉంటాను. ఇందులో ఎవరైనా మా ఆయన శరీరం, నా శరీరం ఒకటని ఎవరైనా అంటారండి, అంటారు ఎవరైనా అనరు. మీ ఆయనే అవటానికి, కానీ ఆయన శరీరం వేరు, మీ శరీరం వేరు. మీ ఆయన శరీరం మీది కాదని మీకు ఎంత స్పష్టంగా తెలుస్తుందో, మీ శరీరం కూడా మీది కాదని అంత స్పష్టంగా తెలిస్తే ఆ జన్మలో మీకు మోక్షం వస్తుంది. మీ ఆయన అంటే మీ ఆయన కాదు. ఇప్పుడు మీ మనవడు ఉన్నాడు, మీ ఇంట్లో మీ మనవడు ఉన్నాడు అనుకోండి, ఆయన చూస్తూ ఉంటారు మీరు రోజును, వాళ్ళ రోజు మీరు చూస్తూ ఉంటారు, కానీ వాడి శరీరం వేరు. మీ మనవడు అవటానికి, ఆయన శరీరానికి, మీ శరీరానికి ఏమి, ఆ శరీరం మాది కాదని మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అవటానికి మనవడే, కానీ ఆ శరీరం మీది కాదని మీకు ఎంత స్పష్టంగా తెలుస్తుందో, ఆ మీ శరీరం కూడా మీది కాదని అంత స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు రమణ మహర్షికి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది, ఆయనకి మనకి తేడా ఏముంది? ఇంకా ఆయన అనంటున్నాడు, మనం అనంటున్నాం. ఆయనకి శరీరం ఉంది, మనకి శరీరం ఉంది, ఏమండి? అయితే ఆయనకి మనకి తేడా ఏంటి? నేను వేసుకున్న చొక్కా ఎలా అనిపిస్తుంది నాకు, నీకు అర్థమవుతుంది? ఈ చొక్కా నాకు ఎలా అనిపిస్తుంది, ఆయన శరీరం ఆయనకి ఎలా అనిపిస్తుంది, అంతే తేడా. ఈ చొక్కా ఎవరిది? నాదే, కానీ చొక్కా నేను కాదు. అలాగే జ్ఞానికి ఇంత స్పష్టంగా ఆ దేహం నాదే అనుకుంటాడు, దానికి అన్నం పెడతా ఉంటాడు, స్నానం చేస్తూ ఉంటాడు. ఈ చొక్కా ఎవరిదని మీరు నన్ను అడుగుతారనుకుని ఏమని చెప్తాను? నాదే అని చెప్తాను. కానీ నాదే అని చెబుతున్నాను, కానీ ఈ చొక్కా నేను కాదని నా హృదయంలో ఎంత స్పష్టంగా తెలుస్తుందో, జ్ఞానికి కూడా ఆ దేహం వాడిదే అని మనం అనుకుంటాం. ఈ దేహం నాదే అని వాడు అనుకున్నప్పుడు ఈ దేహం నేనే కాదన్న సంగతి ఎంత స్పష్టంగా వాడికి ఆ తెలుస్తూ ఉంటాడు. ఆచార్య వారు అంటున్నారు, దేర్ఫోర్ విత్ ఆల్ కేర్ విత్ ఆల్ అటెన్షన్ వన్ షుడ్ ట్రై టు కీప్ హిమ్సెల్ఫ్ రీకలెక్టెడ్, షుడ్ నాట్ బి నెగ్లిజెంట్. మీ చేతిలో బంతి ఉందని చెప్పు పర్లేదు, కానీ ఆ బంతి జారిపోతే ఎక్కడికి వెళుతుందో మీకు అది తెలియదు. కాబట్టి నువ్వు అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ ఆ పనికి రాదు. విత్ ఆల్ కేర్ తను ఒక విషయాన్ని సాధించారనుకుంటున్నారు అనుకోండి, మీరు అనుకున్న మాట వస్తుంది, ఎంతో జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. తెలివైన వాళ్ళ దగ్గరికి పిల్లల దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగుతారు, కానీ ఇది ఎలా సాధించమంటారు, ఏంటి మా ఉద్దేశం ఎలా ఉందని. వాడి చేతిలో 100 రూపాయలు చేతిలో పెడతారు, ఎవరి చేతిలో అండి? ఆ ప్లేడర్ గారి చేతిలో. ఓ సలహా చెప్పను, సలహా చెప్పను అంటారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు మీరు? మీరు అనుకున్నది ఏదో సాధించి, మీరు అనుకున్నది ఏదో లోపడండి, అది సాధించడానికి ఇవన్నీ చేస్తాను. ఇట్ ఆల్ కేర్, అంటే నువ్వేదైతే సాధించాలి అనుకుంటున్నావు దాని మీద నీ దృష్టి ఉండాలి, నీ శ్రద్ధ ఉండాలి, నీ ఏకాగ్రత దాని మీద పెట్టి ఉంచాలి. విత్ ఆల్ కేర్ అంటే నీ అటెన్షన్ అంతా దాని మీద ఉండాలి, నీ జాగ్రత్త అంతా దాని మీద ఉండాలి. నువ్వు అన్నం తింటూ ఉండొచ్చు, నువ్వు స్నానం చేస్తూ ఉండొచ్చు, వంట వండుకుంటూ ఉండొచ్చు, నీ మనస్సు ఎక్కడ ఉండాలి? అక్కడే ఉండాలి. అమ్మాయికి ఆ ప్రేమించిన అబ్బాయి మీద మామూలుగా అబ్బాయిని తలబెట్టుకుని అలా ఉండదట్టండి. ఆ అమ్మాయికి అట్టండి జ్ఞానం అక్కర్లేదండి, యోగం అక్కర్లేదండి, భక్తి అక్కర్లేదండి. నువ్వు సహజంగా వెళ్ళే మనస్సు ప్రేమిస్తూ ఉంటుంది అబ్బాయి. నీ ప్రేమ కూడా ఈశ్వరుడు మీద అంత సహజంగా ఉంటే నీకు జ్ఞానం లేక ఏమవుతుంది అంటున్నారు స్వాములు వారు. కృష్ణ కృష్ణ రామ రామ నా మనస్సు అడిగే పెట్టానో దట్టండి. బాగా అర్థం చేసుకుని ఆచార్యులు వారు అంటున్నారు ఇక్కడ. అప్పుడు ఎవడమే ఈ అమ్మాయి ఎవడైతే ప్రేమించిందో రామ రామ కృష్ణ కృష్ణ నా మనస్సును తీసుకెళ్ళి ఆడిపోయి పెట్టాను అడగబెట్టండి. సహజంగానే మనస్సు ఇక్కడ ఆగుతూ ఉంటుందట. పరిస్థితి అక్కర్లేదు, యోగం అక్కర్లేదు, అమ్మాయికి యోగం అక్కర్లేదు. అక్కడ ప్రేమ ఉంది కాబట్టి మనస్సుని అక్కడ ఆగుతుంది. అది నాలుగు రోజులనే ప్రేమ పోవచ్చు, అది వేరే విషయం. ఆ ప్రేమ ఎలా ఉందో నీకు కూడా ఈశ్వరుడు నడుస్తారు. సహజ ప్రేమ అటండి అది. ముక్కు మూసుకోవటం, గాలి బిగించుకోవటం, నీకు అర్థమవుతుంది, యజ్ఞాలు చేయడం, పట్టుబట్టలు కట్టు కూర్చోవడం, దీపాలు వెలిగించుకోవటం, ఇటువంటి ప్రేమలయ్యి దీపాలు వెలిగిస్తూనే కానీ ప్రియుడి మీద ఈ అమ్మాయికి మనస్సు ఉండదా? దీపాలతో సంబంధం లేదు, యోగాలతో సంబంధం లేదు, పుస్తకాలతో సంబంధం లేదు, ఏమీ లేకుండా అప్రయత్నంగా సహజంగా ఈ అమ్మాయి యొక్క మనస్సు అబ్బాయి మీద ఎలా ఉంటుందో ఆ సహజమైనటువంటి ప్రేమ నీకు కలిగితే నీకు కూడా బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రాహ్మణ స్థితి కలుగుతుంది, కలగకుండా ఎక్కడ కలుగుతుంది. ఏంటది న్యాచురల్ యోగ? ఇప్పుడు మనం ఏదో దేవుడి బొమ్మలు ఎదురుగుండా పెట్టుకుని ఏదో దేవుణ్ణి మర్చిపోతామో బొమ్మ చూస్తూ ఉండాలి, ఆ దేవుణ్ణి మర్చిపోతామని వారు ఆ లక్ష్మీగారు ఏదో రోజు జపం చేసుకున్నారు, ఇల్లావుడితో స్నేహం చేసి ఆ లక్ష్మీగారి స్నేహం బట్టి మనం కూడా జపం నేర్చుకుందాం మన పద్ధతి ఎలాగా ఉంది. కానీ అమ్మాయి ప్రేమ అబ్బాయి మీద ఎలా ఉంటుంది? ఇంట్లో ఏం సంబంధం లేకుండా సహజంగానే మనస్సు అక్కడే వెళ్ళిపోతుంది. అలాగుండాలి నీ ప్రేమ ఈశ్వరుడమే అది అంటున్నారు ఆచార్యులు. మనకు యాక్టివ్ నేర్చుకుంటున్నాం మనం. మనం ఏం చేస్తున్నాం? దేవుడి మీద ప్రేమ లేకపోయినా వారింటికి వెళ్ళి వీరింటికి వెళ్ళి నేర్చుకుందాం అనుకుంటున్నాం. సహజంగా లేదు, న్యాచురల్గా లేదు, నార్మల్గా లేదు, ఏదో నేర్చుకుంటున్నాం మనం. అజాగ్రత్త పనికి రాదు, అశ్రద్ధ పనికి రాదు. అశ్రద్ధ వల్ల జ్ఞానం కలగదు, శ్రద్ధ వల్ల జ్ఞానం కలుగుతుంది. అజాగ్రత్త వల్ల జ్ఞానం కలగదు, జాగ్రత్త వల్ల జ్ఞానం కలగచ్చును. జాగ్రత్తగా నువ్వు ఏదైతే పొందుదాం అనుకుంటున్నావో దాని మీద జాగ్రత్త బహు మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? బహు మెలకువగా ఉండాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్పారు ఎలా ఉండాలట్లా. మనం రాత్రులు మన ఇంటికి దొంగ వచ్చాడనుకోండి, వాడు ఏం చేస్తాడండి? ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారేమో చూస్తూ ఉంటాడు. ఆ ఇంట్లో వాళ్ళు నిద్రపోతున్నారా లేదో అండి వాడు చూస్తూ ఉంటాడు. ఆ నిద్రపోయేవాడికి ఎలా ఉంటాడు? నిద్ర ఎప్పుడు వీళ్ళు నిద్రపోతారా మనం వస్తూ పట్టిపో ఎంత జాగ్రత్తగా ఉంటాడు వాడు. వీళ్ళు నిద్రపోయిన వెంటనే వస్తూ పట్టిపోవడానికి వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. మీరు అందరూ నిద్రపోతున్నారు లేదో చూస్తాడు. అలాగే ఆ నిద్రపోడు, ఆడి మటుకు మెలుకుగా ఉంటాడు. నేను ఏ వస్తువునైతే వాడు పట్టుకెళ్ళాలనుకుంటున్నాడు ఆ వస్తువు మీద వాడికి మనస్సు ఉంటుంది. అలాగే నీకు ఈశ్వరుడి మీద ఉండాలి. ఆడి యొక్క ఏకాగ్రత ఆ వస్తువు మీద ఎలా ఉంటుందో వాడికి నిద్ర రమ్మంటే వస్తుందే రాదు. నీ సాధన కూడా అలా ఉండాలి. అండ్ శుద్ధానికి నిగ్నించండి, అశ్రద్ధగా ఉండకండి, అజాగ్రత్తగా ఉండకండి, అసమర్థతగా ఉండకండి. సమర్థత ఉండాలి, అసమర్థత పనికి రాదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా మీరు వృద్ధి పొందడానికి సమర్థత ఉండాలి, వివేకం ఉండాలి, తెలివి ఉండాలి. అసమర్థత పనికి రాదు. నిగ్రీజన్ పద్ధతి వైర బ్రహ్మన్ గ్రేటర్ డెత్ దాన్ దిస్ నిగ్రీజన్స్. ముక్కులో గాలి తిరుగుతోందనుకో, నువ్వు ముక్కులో గాలి తిరుగుతోందనుకో, ఆ భగవంతుని తెలుసుకోవడానికి నువ్వు సాధన చేయటలేదనుకో, నువ్వు చచ్చిన వాడితో సమానం. నువ్వు బతుకులే చచ్చిన వాడితో సమానం. నీ లోపలన్న గుణాలను, నీ లోపలన్న ప్రకృతిని జయించడానికి, నీ లోపలన్న వికారాలను జయించడానికి నువ్వు ఎంతో కొంత సాధన చేయకపోతే నీ ముక్కులో గాలి తిరుగుతున్నానికి తిరుగుతున్నాను చచ్చిన వాడితో సమానం. అంటే మిమ్మల్ని వలకాళ్ళకు తీసుకెళ్ళారనుకోండి, కానీ ఆధ్యాత్మికంగానే మీరు చచ్చిపోయిన వాడితో సమానం. ముక్కులో గాలి తిరిగితే తిరగొచ్చు, ముక్కులో గాలి తిరిగి అయినప్పటికీ మీరు చచ్చిన వాడితో సమానం అని నేను చెప్పటం లేదు, ఆచార్యులు వారు చెప్తున్నారు. One who is careful in remaining in Brahman becomes successful very soon. కానీ ఎప్పుడు మీరు కూర్చున్నా నిల్చున్నా తింటున్నా నడుస్తున్నా ఏం చూసినప్పటికీ మీ మనస్సు మటుగా బ్రహ్మమునే చింతిస్తూ ఆ బ్రహ్మానుభవం పొందాలనేటువంటి ఆ కోరిక డిజైర్ స్ట్రాంగ్ డిజైర్ ఆకాంక్షతోటి కనుక మీరు ఉంటే ఆ బ్రహ్మానుభవం పొందాలి, ఆ బ్రాహ్మణ స్థితిని పొందాలి అనేటువంటి కాంక్ష
మీ హృదయాత్మ అది బలహీనంగా అక్కడ మీరు ఏం పని చేసుకున్నప్పటికీ మీరు శరీరం ఉంది కాబట్టి ఆ దేహయాత్ర నడవాలి కాబట్టి ఆ దేహానికి సంబంధించిన పనులు మీరు ఏమి చేసుకుంటున్నప్పటికీ మీరు ఆ బ్రహ్మమును ఆ భగవద్నుభవం పొందాలి, భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి చేరాలి అనేటువంటి కాంక్ష విషయంలో మీరు అజాగ్రత్త పనికి రాదు. అజాగ్రత్త పనికి రాదు. కూర్చున్నా నించున్నా తింటున్నా నడుస్తున్నా దేనైతే మీరు పొందుదాం అనుకుంటున్నారు దాని చింతనే ఉండాలి, దాని గురించే వింటూ ఉండాలి, దాన్ని చూస్తూ ఉండాలి, దాన్ని స్మరిస్తూ ఉండాలి. ప్లీజ్ స్టాప్. లౌకికులు రామకృష్ణ పరమహంస గారి భార్య కొంత భరించేది కాదని ఏదో పాపం ఏదో చెప్పుకున్నారు చెప్పుకోవాలని ఈ లౌకిక మాటలు రామకృష్ణుడి దగ్గరే కనుక ఎవడైతే ప్లీజ్ స్టాప్, ఇట్ గివ్స్ మీ హెడేక్, ప్లీజ్ గో అవే, మీరు మాట్లాడే మాటల వల్ల నాకు తలకాయ పూట వస్తుంది, దయించి మీరు నోరు మూసుకోండి, మీకు నోరు మూసుకోవడం ఇష్టం లేదా బయటకు పోండి. ఇంకా శారీరామాత కొంత భరించింది రామకృష్ణుడి దగ్గర ఏం లేదు, ప్లీజ్ గో అవే, ప్లీజ్ గెట్ అవే, ప్లీజ్ స్టాప్. ముందు ఏమని చెప్పాడు, మీరు మాట్లాడే మాటలు ఆపుతే బికాజ్ ఇట్ గివ్స్ మీ హెడేక్, ఆ మాట వల్ల నాకు తలకొండదు, మీకు ఆపడం ఇష్టం లేదనుకోండి, మీ నోరు ఊరుకోదు అనుకోండి, ప్లీజ్ గెట్ అవే, బయటకు పోండి. అక్కడ కూర్చున్న వాళ్ళు మంత్రులు అయినా సరే కోటీశ్వరులు అయినా సరే ప్లీజ్ గెట్ అవే, ప్లీజ్ గో అవే, ప్లీజ్ స్టాప్, ఇట్ గివ్స్ మీ హెడేక్. దేవుడు నీ పూజ గదికి పరిమితం చేయకు. నువ్వు ఎక్కడ కూర్చున్నా, నీ దేహం ఏ గ్రామంలో ఉన్నా, నీ దేహం అరుణాచలంలోనే ఉండక్కర్లేదు, ఎక్కడున్నా నీ దేహం ఎక్కడున్నా నీ స్మరణ మటుకి భగవంతుడి మీద దేహం ఎక్కడున్నా నీ స్మరణ అక్కడే ఉండాలి. ఆ స్మరణ సహజంగా ఉండాలి. ఆ స్మరణ సహజంగా ఉంటే దాని సహజ యోగం అంటారు. ఆ సహజ యోగం వల్ల కూడా నీకు భగవంతుడు లభిస్తాడు. భగవంతుడు దొరకటం నీకు ఎంత తేలిక అయిపోతాడు. బికమ్ సక్సెస్ఫుల్ వెరీ సూన్. మనస్తోటి కనుక అనుబంధం ఈశ్వరుడితో పెట్టుకుంటే నీ జయం ఎప్పుడూ కాదు, నీ జయం వాయిదాలు పడదు, తొందరగా నువ్వు జయాన్ని పొందుతావు, తొందరగా నువ్వు జయాన్ని పొందుతావు. ఆయన స్వరూపాన్ని ఆలస్యం చేయకుండా నీకు ఇచ్చేస్తాడు. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి, ఒక క్షణం కూడా అజాగ్రత్తగా ఉండద్దు. ఆచార్యులు ఎవరు ఏమంటారంటే నీ శరీరాలు కొంచెం అందంగా ఉండొచ్చు, ముక్కు కాస్త కళ్ళు అయ్యి బాగుండొచ్చు, నీకు అర్థమవుతుంది, తర్వాత మీలో కొంచెం డబ్బు ఉన్నోళ్ళు ఉండొచ్చు, అలాగే కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, అలాగే కొంతమంది పలుకుబడి ఉన్న వాళ్ళు ఉండొచ్చు. ఇవన్నీ చూసి మురిసిపోకండి. ఇవన్నీ స్వప్నంతోడు సమానం, ఇవన్నీ స్వప్నంతోడు సమానం. ఈ దేహం ఎంత నిజం, ఆ గొడవలు కూడా అంతే నిజం. ఈ వేళ దేహం కనిపిస్తుంది, రేపేమవుతుందో ఈ దేహం గురించి మనకు తెలియదు. దీని గురించే మీరు ఆలోచించవలసింది, చావు లేని నిజాన్ని గురించే మీరు పొందవలసింది. ఇంకేం చెప్తాడండి, ఎంత దూరం తీసుకెళ్లి చెప్పాలి అంత దూరం కూడా తీసుకెళ్లి చెప్తున్నాడు. ఈ వేళ పచ్చగా కనిపించి దేహాలు రేపు ఎలా ఉంటే రేపు రాలి పోవచ్చు, రేపు రాలిపోవచ్చు. ఈ వేళ పచ్చగా ఉండి రేపు రాలిపోయి దేహానికి వచ్చే ఇరువు కూడా మీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవడానికి విరిగి పోరా. అమర్చలం జాగ్రత్త మీకు తెలియటం లేదా. ఆచార్య వాడు ఏమంటున్నాడు ఇక్కడ, బీ కేర్ఫుల్ అండ్ స్టే ఇన్ బ్రహ్మన్ ఆల్ ది టైమ్. అంటే ఇప్పుడు నీ దేహబుద్ధి ఎంత సహజంగా నువ్వు అస్తమాన 24 గంటలు దేహబుద్ధి దేహం చుట్టూ ఎలా తిరుగుతున్నావు, ఆ దేహబుద్ధి ఎలా ఉంటున్నావు, అలాగే నువ్వు ఆత్మబుద్ధిలో ఆల్ ది టైమ్ ఎప్పుడు చిరకాలం కలకాలం, ఎంతకాలం అయితే నీ దేహం ఉంటుందో అంతకాలం నువ్వు ఆత్మబుద్ధి కలిగి ఉండు. బీ కేర్ఫుల్. అలా ఆత్మబుద్ధి కలిగి ఉండటంలో, దైవబుద్ధి కలిగి ఉండటంలో, దైవభక్తి కలిగి ఉండటంలో, గురువు మీద ప్రేమ కలిగి ఉండటంలో, ఈశ్వరుడు మీద అనురాగం కలిగి ఉండటంలో అజాగ్రత్త ఆ పనికి రాదు. బీ కేర్ఫుల్. ఏమంటున్నారు, బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉంటాం. నేను ఏ టైంలో ఈ దేహం పోతున్నా నీకు తెలియదు. ఇంత క్షణభంగురమైనటువంటి ఈ దేహాన్ని చూసి మురిసిపోకు. ఒకళ్ళు ఈ దేహం గౌరవం ఉండొచ్చు, మీరే బంగారు పిచ్చుకలు ఉండొచ్చు, మీలో కొంతమంది మీకు చదువులు బాగా, కొంతమంది మీరు చదువులు ఉండొచ్చు, కొంతమందికి బాగా ధనం ఉండొచ్చు. ఇది చూసి మురిసిపోకు. ఇవాళ ఉండి రేపు పోయేస్తుంది, ఇవాళ అందంగానే కనిపిస్తుంది రేపు పోవచ్చు. బీ కేర్ఫుల్, అజాగ్రత్త పనికి రాదు. ఆ వస్తువుని తెలుసుకోవటం విషయంలో అజాగ్రత్త ఆ పనికి రాదు, అశ్రద్ధ ఆ పనికి రాదు. జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. బీ కేర్ఫుల్. వన్స్ యు ఫాల్ బ్యాక్ ఫ్రమ్ యువర్ రియల్ సెల్ఫ్, నీ స్వరూపం నుంచి నువ్వు జారిపోతే, నీ స్వరూపం నుంచి నువ్వు జారిపోతే, నువ్వు భగవంతుడి నుంచి ఏరిపడిపోతే, యు ఫాలన్ డౌన్, నీకు అదో గతి తప్పదు, నీకు అదో గతి తప్పదు. దాని వన్ ఈజ్ ఫాలన్ డౌన్, దెన్ యూ హోప్ ఫర్ హిమ్. నువ్వు ఎంతకాలం వెళ్ళిపోతావు అంటే అసలు నువ్వు ప్రయత్నం చేసినా పొందలేని పరిస్థితులకి కిందకి దిగజారిపోవచ్చు.
నువ్వు వెలుతురు ఉన్నప్పుడే నువ్వు ఏమి సర్దుకోలేనప్పుడు చీకట్లో ఏం సర్దుకుంటావు? దేహం ఉండగానే నువ్వేమి సాధించలేనప్పుడు దేహం చనిపోయిన తర్వాత నువ్వు సాధించి ఇదేమిటి? ఇంకోటి జ్ఞాపకించుకోండి, దేహం చనిపోతుంది, ఇది మళ్ళీ కొత్త దేహం వస్తుంది ఎప్పటికప్పుడు మనకి. ఈ మధ్యలో మనం ఇంకా సాధన చేయడానికి అవకాశం లేదు. ఆచార్య వారు గోలది, డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ, డోంట్ వేస్ట్ యువర్ ఇంటెలిజెన్స్, డెవలప్ యువర్ ఇంటెలిజెన్స్, డెవలప్ యువర్ ఇంట్యూషన్. అంటే ఇప్పుడు దేహం చనిపోతున్నాను అనుకోండి, ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతున్న కొత్త దేహం వచ్చేటప్పటికి ఈ లోపల టైం అంతా వేస్ట్ మనకి. సాధన చేయటం మళ్ళీ కొత్త దేహం రావాలి అని ఈ వాసనలు అలాగే ఉంటాయి. మళ్ళీ కొత్త దేహం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేసి అంటే సాధన చేసి ఆ వాసన పోగొట్టుకోవాలి. కానీ ఈ దేహ పాత దేహం పోయి కొత్త దేహం వచ్చి మధ్యలో మటుకు ఒక వాసన కూడా పోదు. పైగా హృదయంలో ఉన్న కంట్రోలర్ ఆ హృదయంలో ఉన్న ఈశ్వరుడు ఎలా ఉంచుతారటండి? ఉపనిషత్తు చెబుతుందండి ఎంత అందంగా చెబుతుంది. పరమలోభివాడు, పరమలోభివాడు తన పైసాలను ఎంత జాగ్రత్తగా పెట్టుకుంటాడో నీ హృదయంలో ఉన్న దేవుడు నీ అలవాట్లు అన్నీ అంత జాగ్రత్తగా పెట్టి వచ్చి జన్మకు నీకు అప్పు చెబుతాడని చెబుతున్నాడు. బాగా డబ్బు ముదిరిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆరోగ్యం చేకూరటానికి అవకాశం ఎలా ఉండదు? నువ్వు బాగా పతనం అయిన తర్వాత ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోవడానికి కాంక్ష కలిగినప్పటికీ మళ్ళీ దైవానుభవం కలగటానికి నీకు అవకాశాలు ఉండకపోవచ్చు. హీ దిస్ బాడీ ఈ ఫ్రీ విత్ బాడీ ఆల్సో. అంటే చచ్చిపోయిన తర్వాత ఏదో వస్తుందని అలా చూడకండి. అలా పిచ్చి పిచ్చి వేషాలు అయిపోయినట్టున్నారు స్వాములు వారు. చచ్చిపోయిన తర్వాత ఏదో ఇక్కడ ఏం చేసుకుని చచ్చిపోయిన తర్వాత ఏదో వచ్చిన మెదడిపోతున్నారా అనుకోకండి. చచ్చిపోయిన తర్వాత మీ శరీరం బూడి జరుగుతుంది, మీ శరీరం ఇది విడిపోతారు. తర్వాత ఏదో వచ్చి ఈ నెల పడిపోతున్నాయి కనిపెట్టుకుంటున్నారు. అటువంటి గుంతమ్మ కొడుకులు అటువంటి ఆశలు పెట్టుకోవద్దు అన్నారు. అది మీరు కష్టపడి సాధించిందే మీకు ఉంటుంది. కానీ అంతేకాని చచ్చిపోయిన తర్వాత ఏ వచ్చి నీ నెల పడుతున్నా ఏమనుకోకండి. హీ హూఇస్ ఫ్రీ ఈవెన్ ఇన్ దిస్ బాడీ. ఈ దేహంలో మీరు ఎంత స్వేచ్ఛను సంపాదించారు, ఈ దేహంలో ఉండగా ఎంత భగవంతుని ఎంత దగ్గరికి చేరుకున్నారు, ఈ దేహంలో ఉండగా ఎంతైతే జ్ఞానం సంపాదించారు, ఈ దేహంలో ఉండగా ఎంతైతే మీరు తక్కువనికి వచ్చారు, ఈ ఫ్రీ విత్ ద బాడీ ఆల్సో. అంత శరీరం లేనప్పుడు కూడా ఆశ్చర్యం మీరు పొందుతారు. కానీ అదనంగా కొత్తగా నీకేమి రాదు. అందరికీ దేహాలు ఉన్నాయి కదా. ఇప్పుడు శాంతి దేహం ఉండగానే మోక్షం సంపాదించేసి అనుకుందాం. దేహం కొంతకాలానికి దేహం పోతుంది కదా శాంతికి, అప్పుడు కూడా మోక్షం కంటిన్యూ అయిపోతుంది. అది ఇక్కడ చెప్తూ ఈ దేహం ఉండగా మోక్షం సంపాదించాలనుకోండి, దేహం పోయిన తర్వాత మోక్షం వస్తుందని కనిపెట్టుకుండకండి, రాదు అని చెబుతున్నారు. అంటే దేహం ఉండగా మీరు ఏదైతే సంపాదించారు దేహం పోయిన తర్వాత కూడా అదే కంటిన్యూ అవుతుంది. మీరు దేహం ఉండగా మీరు పొందిందే దేహం పోయిన తర్వాత కంటిన్యూ అవుతుంది. ఒకవేళ దేహం ఉండగా మీరు మోక్షాన్ని పొందారనుకోండి, మోక్షాన్ని పొందారనుకోండి, దేహం పతనం అయిన తర్వాత మీకు ప్రయాణాలు ఏముండవు. ఆ సుఖం, ఆ నిత్య సుఖం, శాంతం, ఆ బ్రహ్మము గురించి చెప్తారండి ఆచార్యుల వారు. అది ఎలా ఉంటుంది? శాంతముగా ఉంటుంది, జ్ఞానముగా ఉంటుంది, సుఖముగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, అద్వైతంగా. అది మీ శరీరం పూరిన తర్వాత కూడా ఆ స్థితిలో మీరు కంటిన్యూ అయిపోతారు. అంటే శరీరం ఉన్నప్పుడు ఏదైతే పొందారో శరీరం చచ్చిపోయిన తర్వాత ఆ స్థితి మీకు పోదు, అది కంటిన్యూ అయిపోతుంది. కానీ శరీరం పోయిన తర్వాత అదనంగా ఏదైనా వస్తుందని మీరు కనిపెట్టుకోండి అక్కడ. అంటే గ్రేస్ మార్క్ క్లియర్ అని చెబుతున్నారు ఇక్కడ. మీకు ఇప్పుడు స్వేచ్ఛ లేనప్పుడు, ఈ శరీరంలో ఉండగానే స్వేచ్ఛ లేనప్పుడు, ఈ శరీరంలో ఉండగానే శాంతి లేనప్పుడు, ఈ శరీరం ఉండగా ఆనందం ఎలా ఉంటుందో నీకు తెలియనప్పుడు, శరీరం పోయిన తర్వాత ఆ శాంతి, ఆ స్వేచ్ఛ ఎందుకు ఆశిస్తావు? ఆశిస్తే మటుకు వస్తాయా? అవి రానే రావు. నువ్వు పొందవలసింది ఇప్పుడే, ఎక్కడే పొందాలి ఇక్కడ, ఇప్పుడే ఇప్పుడే ఎక్కడే ఆ స్థితిని పొందితే శరీరం ఖాళీ దూరి అయిపోయినప్పటికీ ఆ స్థితి మటుకు నీకు చెదరదు, కదలదు. అప్పుడు నీకు రాకం ఉండదు, పోకం ఉండదు, గోయింగ్ ఉండదు, కన్నింగ్ ఉండదు. ఈ శాంతి సామ్రాజ్యానికి అధిపతి అవుతావు. ఈ శాంతి సముద్రంలో ప్రవచిస్తావు, ఆనంద సముద్రంలో ఊగిసలాడతావు. దేహం ఉండగా నువ్వు పొందలేని దాన్ని దేహం పోయిన తర్వాత ఎలా పొందుతావు? దేహం ఉండగా నీకు స్వాతంత్రం లేనప్పుడు, దేహం ఉండగా నువ్వు స్వేచ్ఛను సంపాదించలేకపోతే, దేహం ఉండగా నువ్వు మోక్షం సంపాదించలేకపోతే, దేహం పోయిన తర్వాత మోక్షాన్ని ఆశించడం న్యాయం కాదు, ఆశించినా రాదు. ఆచార్య వారు అంటున్నారు, మోక్షులారా మోక్షులారా, ఓ మోక్షాన్ని అపేక్షించే ప్రియమైన జనులారా. మోక్షు అంటే మోక్షాన్ని అపేక్షించేవాడిని ముముక్షు అంటారు. ఏమంటారు? మోక్షాన్ని అపేక్షించేవాడిని ముముక్షు అంటారు. జిజ్ఞాసు అంటే జ్ఞాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేసేవాడిని జిజ్ఞాసు అంట. ఓ ముముక్షువులారా, జిజ్ఞాసువులారా, మై డియర్ ఫ్రెండ్స్, నేను మీకు ఉపదేశించేది ఏంటంటే, సో ట్రై టు బి ఫ్రీ ఇన్ దిస్ బాడీ ఇట్స్ సెల్ఫ్. ఈ దేహంలో ఉండగానే మీరు మోక్షం సంపాదించడానికి ప్రయత్నం చేయండి, స్వతంత్రులు అవటానికి ప్రయత్నం చేయండి. దేహం పోయిన తర్వాత మీరు ప్రయత్నం చేయడానికి మీకు అవకాశం లేదు. కొత్తగా మీకు వచ్చేది ఏమి లేదు. దేహం పోయిన తర్వాత మళ్ళీ కొత్త దేహం వచ్చే వరకు మీకు మీరు సాధన చేయడానికి కూడా మీకు అవకాశాలు లేవు. మీకు భేదబుద్ధి వేరుతో సహా నశించాలి. ఆ భేదబుద్ధి మీ వేరు నేను వేరు అనే భేదబుద్ధి కష్టపడి సాధన చేసి సాధన చేసి ఉపాసన చేసి భక్తి చేసి భగవంతుని ధ్యానించి ధ్యానించి స్మరించి 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 ఆ భేదబుద్ధి నశించే స్టేజ్కి వస్తారనుకోండి, భగవద్ అనుభవం పొందడానికి కొంచెం దగ్గరలో ఉన్నారనుకోండి, కానీ భేదబుద్ధి పూర్తిగా నశించలేదనుకోండి, మీరు ఆ భేదబుద్ధి మీకు పూర్తిగా నశించలేదు. ఆ భేదబుద్ధి ఏమాత్రం నా తిరిగి మీకు పునర్జన్మ రావటం కాదు. మీకు భగవద్ అనుభవం పొందినట్టు ఎప్పుడు మీ గుర్తు అంటే భేదబుద్ధి నశిస్తుంది, వేరు బుద్ధి నశిస్తుంది. భేదబుద్ధి నశించినప్పుడే ఆనంద ప్రవాహం వస్తుంది, అంటే మోక్ష సుఖం తెలుస్తుంది. మోక్ష సుఖం ఎలా ఉంటుంది? పర్మనెంట్ గా ఉంటుంది. విశేష సుఖం ఒక క్షణం ఉంటుంది, పోతుంది. మోక్ష సుఖం ఎలా ఉంటుంది? పర్మనెంట్ గా ఉంటుంది. మీరు కష్టపడి సాధన చేస్తున్నారనుకోండి, అనుకోండి, మీరందరూ తెలివి గల వాళ్ళు, మీరందరూ కూడా వివేకవంతులే, మీరందరూ సాధన చేసి ఆ బ్రహ్మానుభవం పొందడానికి ప్రయత్నం చేసి ఆ భేదబుద్ధిని దాటలేకపోయారనుకోండి, అంటే భేదబుద్ధి పూర్తిగా నశించలేదనుకోండి, మళ్ళీ మీకు పునర్జన్మ వచ్చి తీరు. వేరు బుద్ధి నశించినంత కాలం, భేదబుద్ధి నశించినంత కాలం, ఆ జీవలక్షణాలు నశించినంత కాలం, ఆ బాడీ బాగుండే నశించినంత కాలం పోవడం, ప్రకృతి మిమ్మల్ని విడిచిపెట్టదు. అది జన్మలు వస్తూనే ఉంటాయి. ఈ ఒక్కటే జ్ఞాపకం ఉంచుకుని ఎవరింటికారు వెళ్ళిపోండి. ఎంతకాలం అయితే మనం మనంగా ఉండలేము, అంతకాలం స్వేచ్ఛగా ఉండలేము, మేము సుఖంగా ఉండలేము, మేము శాంతిగా ఉండలేము, ఆనందంగా ఉండలేము. ఇది బాగా అర్థం చేయాలి. ఎంతకాలం అయితే మనం మనంగా ఉండలేము, అంతకాలం కూడా మనకి స్వేచ్ఛ లేదు, నో ఫ్రీడమ్. ఆ భేదబుద్ధిని ఎంతకాలం, మీ కామం వచ్చే అవకాశం ఉంది, కోపం వచ్చే అవకాశం ఉంది, అసూయ వచ్చే అవకాశం ఉంది, భయం వేసే అవకాశం ఉంది. దేవబుద్ధి మీకు ఎంతకాలం, భేదబుద్ధి ఉన్నంతకాలం ఇతరుల కంటే మనం గొప్పవాళ్ళం అని మీరు అనుకోవచ్చు. ఇతరుల కంటే మనమే గొప్పవాళ్ళం. సాంఘిక ఆర్థికంగా సాంఘికంగా మనం పైకి ఎదిగాము, మనమే ఇతరుల కంటే గొప్పవాళ్ళని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు. నువ్వు అనుకుంటా అంటే నువ్వు వచ్చిన నోరు నేనంటే రాచాడు. నువ్వు అనుకుంటే అనుకోరా, నేను వచ్చిన కూడా తిరుగుతాను అనుకుంటామంటే నేను ఏం వస్తాను అలా అనుకోవద్దని. నేను ముందు బతికనవలసిన పని నాకు లేదు. అలా అనుకోవడం నీకు ఎందుకు వస్తానంటే నువ్వు ఇంటికి 1000 రూపాయలు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి అనుకుంటున్నావు. అదే ఆ మాత్రమైనా తెలుసుకుని చదివాడు అంటున్నాడు. అది అజ్ఞానం వల్ల ఇటువంటి భావాలు వస్తున్నాయి, ఇటువంటి తలంపులు వస్తున్నాయని విషయం గ్రహించాలి. మీరు నిజంగా గొప్పవాళ్ళు కాబట్టి గొప్పవాళ్ళు అనుకోవటం కాదు, మీ లోపల అజ్ఞానం ఉంది కాబట్టి మేము గొప్పవాళ్ళు అనుకుంటున్నారు. అది ఇక్కడ ఆచార్య వారు చెప్పింది. నిజమైన మంచివాడు కానీ నిజమైన గొప్పవాడు కానీ, నేను నిజమైన మంచివాడు ఎవడు, నేను మంచివాడు అనుకోడు, నిజమైన గొప్పవాడు ఎవడు, నేను గొప్పవాడు అనుకోడు. ఇలా అనుకుంటే లోపల మీ అజ్ఞానం వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది నిజం అనుకోవద్దు అంటున్నారు. ఎవరు? స్వాములు వారు, ఆచార్య స్వాములు వారు అంటున్నారు. అవుట్కమ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇవన్నీ కూడా అజ్ఞానంలోంచి పుట్టుకొస్తున్నటువంటి గొడవలు. నీ పొగరుబొత్తనం తగ్గినా తగ్గకపోయినా, నీ పొగరుబొత్తనం అజ్ఞానంలోంచి వస్తామనే విషయం మీద గ్రహించు. ఆచార్య వారు ఏమంటున్నారు? ఈ భేద బుద్ధి గురించి, వేరు బుద్ధి గురించి నేను ఏదో చెబుతున్నాను, ఇప్పుడు నా మాటలు మీరు ఎదురైంది. ఆర్ ది స్క్రిప్చర్స్ లాస్ అండ్ లాజిక్. ఎంతో మంది అవతార పురుషులు వచ్చారు, భేద బుద్ధి నశించేలా చూసుకోమని చెప్పారు. శాస్త్రాలు చెబుతున్నాయి, ఈ వేదాలు చెబుతున్నాయి, పెద్ద పెద్ద అవతార పురుషులు వచ్చి చెప్పారు. పొను వాళ్ళ మాటలైనా పట్టించుకోండి, నా మాటలు పొను వదిలేస్తే వదిలేయండి. అవతార పురుషులు, శాస్త్రాలు, పురాణాలు, పండితులు, మహాత్ములు అందరూ కూడా ఈ భేదబుద్ధి నశించేలా నువ్వు ప్రయత్నం చేయమని అందరూ చెబుతున్నారు. పోనీ నా మాట వదిలేయండి, నా మాటలు పోనీ మీరు గాలి గిడిచిపెట్టేయండి. పెద్దలందరూ కూడా నాకు ముందు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఇదే విషయాన్ని సిన్సియర్గా వాడు చెప్పారు. ఎట్ నేను చెప్పినా, నా పూర్వీకులు చెప్పినా, ఆ వేదాలు చెప్పినా, కృష్ణ పరమాత్మ, రామ పరమాత్మ, అటువంటి శివ పరమాత్మ అటువంటి దేవుళ్ళను మనం ఎవడైతే దేవుళ్ళు అనుకుంటున్నామో వాళ్ళు కూడా ఈ భేదబుద్ధిని, వేరు బుద్ధిని నశించేలా ప్రయత్నం చేయమని వాళ్ళు కూడా చెప్పారు. నాకు అందరూ పూర్వం వచ్చిన పెద్దలు కూడా అందరూ చెప్పారు. ఎంతమంది చెప్పినప్పటికీ వన్ సీ సెపరేట్నెస్ ఫ్రమ్ బ్రహ్మన్, ఎంతమంది చెప్పినప్పటికీ ఆ బ్రహ్మములో ఐక్యమయ్యి నేను ఈ వేరు బుద్ధిని పోగొట్టుకోవడానికి ఎవరు ప్రయత్నం చేయటం లేదు. ఆ బ్రహ్మములో మీరు ఐక్యమవుతాయి, కానీ వేరు బుద్ధి మీకు నశించదు. ఇంతమంది చెప్పినప్పటికీ ఆ బ్రహ్మములో ఐక్యమై వేరు బుద్ధి నశించడానికి, వేరు బుద్ధి నశించలేదో చూసుకోవాలి అనేటువంటి తలంపు మీకు రావటం లేదు. మీరు తెలివితేటలు ఉండొచ్చు, మీరు తెలివితేటలు ఉండొచ్చు, మీరేమో సాధనలు చేయొచ్చు, మీరేమో యాత్రలు చేయొచ్చు, కానీ గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా, ఆచార్యుడు అనుగ్రహం లేకుండా జ్ఞానం కలగదు, మోక్షం రాదు. మీకు నిజము తెలియకపోతుంది, దాని గురించి నేను బాధపడటం లేదు. మీరు నిజం కాని దాన్ని గాఢంగా మీరు నిజం నమ్మేసి కూర్చున్నారు. ఏదైతే మీకు నేనే వ్యక్తం అవుతుందో ఆ నేను నిజం అనుకుంటున్నారు. అంత లోతు తగినది మీకు బయటికి రావటం లేదు. ఆ బుద్ధి నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు. మీకు నిజం తెలియకపోతుంది, దాని గురించి నేను బాధపడటం, నిజం కాని దాన్ని నిజంగా నమ్మి కూర్చున్నారు. మీరు అందరి నుంచి విడుదల చేయటానికి ఈ ఆచార్యులు గురువులు బోధించారు. ఈ నిద్యా నేనని, ఈ దేహగతమైన నేనని, ఈ హెచ్చు తగ్గులను నేనని, ఈ సెపరేట్ అయిని, ఈ బాడీ బాండ్ అయిని, ఈ ఫారస్ అయిని, ఏదైతే ఏ మనస్సు అయితే మీకు నేనుగా వ్యక్తమవుతుందో అదే నూటికి రూపాయలు నిజమని మీరు నమ్మి కూర్చున్నారు. ఈ నమ్మకంలోంచి, ఈ మూర్ఖత్వంలోంచి, ఈ మూఢత్వంలోంచి మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకొస్తారు? ఆచార్యుడు తప్పించి, గురువు తప్పించి, ఈ పుస్తకాలే బయటకు లాగం మిమ్మల్ని. నిజము కాని దాన్ని నిజంగా నమ్ముతున్నంతకాలం ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ దుఃఖాలు, ఈ బాధలు, ఈ భారాలు ఏ జన్మక జన్మన్నది అంటాడుతూనే ఉంటాయి. ఈ జన్మలో ఉన్న కష్టం రాబోయే జన్మలో మీకు రాకపోవచ్చు, అప్పుడు ఇంకో కొత్త కష్టం వస్తుంది. సత్యము కానే దాన్ని సత్యంగా మీరు నమ్ముతున్నంతకాలం ఈ స్లాబులు తప్పు, పుట్టుకలు తప్పు, బాధలు తప్పు, భారాలు తప్పు, కష్టాలు తప్పు, నష్టాలు తప్పు, మీ దుఃఖం తరుగు తరుగు మిమ్మల్ని పీడిస్తూనే ఉంటుంది. ఎంతకాలం నిజము కాని దాన్ని నిజంగా నమ్ముతున్నంతకాలం ఆ సారవు తప్పదు, ఆ పెయిన్ తప్పదు, బిగప్పించి మెంటదు. ఓవర్ని ఓవర్ ఓవర్ని ఓవర్ ఓవర్ని ఓవర్ ఓవర్ని ఓవర్ ఎగ్జైన్ 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 పునరతి పునరతి అది రిపీటెడ్గా జన్మల ప్రవాహం లేదు. శరీరాలు వస్తూ ఉంటాయి, అవి కాలిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయంటాయి, కొంతకాలం ఈ భూమి మీద తిరిగాడుతూ ఉంటాయి. ఈ భూమి మీద ఎక్కడైతే ఏదో ప్రాంతంలో తిరిగాడుతూ ఉంటాయి, మళ్ళీ శరీరాలు కాలిపోతాయి, మళ్ళీ కొత్త శరీరాలు వస్తాయి, ఈ భూమి మీద తిరుగుతూ ఉంటాయి, మళ్ళీ కొంతకాలానికి అవి కాలిపోతూ ఉంటాయి. ఈ జన్మలని ప్రవాహంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు మటుకు మిమ్మల్ని విడిచిపెట్టవు, దుఃఖం మిమ్మల్ని పీడించి విడిచిపెడుతుంది. అంటే చెరుకు జన్మ ఏ విధంగా తిప్పి చేస్తుందో ఎంతో, ఏదైతే నిజం కాదు దాన్ని మీరు నిజంగా నమ్ముతున్నంతకాలం ఆ చెరుకు జన్మ మిషన్లో పెట్టినప్పుడు చెరుకు జన్మ ఏ విధంగా తిప్పి చేసేస్తుందో మీ జీవుడు కూడా అటువంటి కష్టాలు భవిష్యత్తు జన్మలో మీకు ఎదురవుతాయి. ఆ ప్రకృతి ప్రవాహంలో శరీరాలు చచ్చిపోవడం, శరీరాలు పుట్టడం, ఆ శరీరాలు మారినప్పుడు కొత్త చుట్టాలు రావటం, మళ్ళీ కొత్త చుట్టాలు, కొత్త బంధాలు, పాత చుట్టాలు పోయినప్పుడు పాత బంధాలు కూడా పోతాయి, మళ్ళీ కొత్త చుట్టాలు, కొత్త బంధాలు, పాత సంఖ్యలు పోయిన సరే కొత్త సంఖ్యలు, పాత తాళ్ళు పోయాక ఆ కొత్త తాళ్ళు, మొత్తం నిజం నీకు నిజం కాదు కానీ నువ్వు నిజం అనుకున్నంతకాలం ఈ కొత్త బంధాలు, కొత్త శరీరాలు, కొత్త క్లిష్టాలు, కొత్త బాధలు కూడా నీకు తప్పే తప్పు, అవి నువ్వు నీకు వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు ఆ నగర సత్యాన్ని నిర్దంలో నా దేవుణ్ణి తెలుసుకునే వరకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు కూడా నిన్ను వెంటాడుతూ ఉంటాయి, నిన్ను తరుముకు వస్తూ ఉంటాయి. ఎంతకాలం ఓవర్ అండ్ ఓవర్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అండ్ అగైన్ అలా అగైన్ తిరుగుతుంది, రిపీటెడ్గా నీకు వస్తూ ఉంటాయి. ఎవరు ఆపిచేయలేదు ఈ ప్రకృతి ప్రవాహాన్ని. మీరు అన్నం వండుకుంటున్నారు రోజుని, ఎవరైనా వచ్చి వండి పెడతారేమో, ఎవరైనా వచ్చి వండి పెడతారేమో, మీరు కనిపెట్టుకుంటున్నారా, మీ వంట మీరు వండుకుంటున్నారా, మీ కాఫీ మీరు తయారు చేసుకుని తాగేస్తున్నారు, మీ అన్నం మీరు వండుకుని తినేస్తున్నారు, అలాగే మీ సాధనలో మీరు చేసుకుని మీరు తరించండి. మీరు సాధన చేసుకుంటే మీకు మీరు బంధువులు, బయట బంధువులు అందరూ బంధించే వాళ్ళకి నాడు తరింపజేసేవారు కాదు. మీ సాధన ఇది మీరు చేసుకుని మీరు హృదయంలో దేవుణ్ణి గ్రహించండి. ఎవరో వస్తారని కనిపించుకుంటారంటే మీ సాధన చెయ్యండి, మీరు కృషి చెయ్యండి, కృపదానంతర అదే వస్తుంది. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు, మిమ్మల్ని మీరు బాగు చేసుకుని మీరు తరించండి. మీ శరీరంలో ఉండగానే మీరు మోక్ష సుఖాన్ని, నిత్య సుఖాన్ని మీరు అనుభవించండి. ఆ దొంగతనం చేసిన వాళ్ళు ఎవరింట్లో దొంగతనం చేసిన వాళ్ళు వాళ్ళు తరుగుతూ ఉంటారు, పోలీసు వాళ్ళు తరుగుతూ ఉంటారు, ఆడికి భయం వస్తూ ఉంటుంది, ఎక్కడికూడా దాక్కుంటూ ఉంటాడు. నిజం కాదని నిజం కింద నమ్మినంత కాలం మన చెప్పలు కూడా అంతే అంటున్నారు ఆచార్యుల వాళ్ళు. ఏం చెబుతున్నారు సబ్జెక్ట్ ఇది, అంతకంటే ఏం చెబుతాడంట? ఆ ఇంట్లో వాళ్ళు దొంగతనం, ఆ దొంగను పట్టుకోవడం కోసం ఎదుగుతూ ఉంటారు, పోలీసు వాళ్ళు పట్టుకోవడం కోసం ఎదుగుతూ ఉంటారు, వాడు ఏం చేస్తాడు, అది ఎక్కడ చూడ దాక్కుంటా ఉంటాడు. ఆ స్టీలింగ్ ఏం చదువు దొంగతనం చేసాను అది తెలుసుకోవడానికి చదివి ఎక్కడో చోట దాక్కుంటూ ఉంటాడు. ఆ దొంగతనం చేసిన బుద్ధి వాడిని చాలా తరుగుతూనే ఉంటుంది వాడికి. ఒక ఇక్కడ పోలీసు వాళ్ళకి దొరకడనుకున్నాడు అనుకోండి, మాటర్స్కి మీ మీకు కూడా దొరకడనుకోండి, మీ ఇంట్లో దొంగతనం చేసిన వాడుకు అక్కడ ఎన్నధర్మరాజు దొరికేస్తాడు. పోలీసు వాళ్ళకి దొరకడనుకోండి మాటర్స్కి అనుకున్నాను, మీకు కూడా దొరకడనుకోండి, నేను అక్కడ ఎవరు దొరుకుతాడు, సరిగ్గా ఎన్ని నోట్లో పడతాడు ఏంటాడు. ఓ అగ్గాను అండ్ అగ్గాను అంటే ఆ దొంగతనం చేసిన తర్వాత నిన్ను పోలీసులు ఎలా వెంటాడుతూ ఉంటారు, ఆ ఇంటి ఓనర్స్ నిన్ను పట్టుకోవడానికి ఎలా వెంటాడుతూ ఉంటారు. నీ అజ్ఞానం ఉన్నంత కాదు, నీ అజ్ఞానమే నీ జన్మ పరంపరలు నేను వెంటాడుతూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. నీ దుఃఖ పరంపరలకి, కష్ట పరంపరలకి, నష్ట పరంపరలకి నేను గురి చేస్తుంది. నీకు నీకు నీ దేహంలో ఉండగానే నరకంలో బాధ వచ్చేస్తుంది. నరక చచ్చిపోయిన తర్వాత నీ నరకానికి పొందడం కాదు, నిజాం కానిదాన్ని నిజం అనుకున్నంత కాలం ఆ దేహంలో ఉండగానే నరక బాధను అనేది వస్తావు. దొంగతనం చేసిన వాళ్ళు పోలీసులు ఎలా వెంటాడుతూ ఉంటారు, అలాగే నీ గుండెలోని నిజాన్ని గుర్తించే వరకు నిన్న కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, భారాలు, డిఫికల్టీస్, డిసప్పాయింట్మెంట్స్, అటెన్షన్స్ తిరిగి రిపీటెడ్గా నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు సత్యాన్ని తెలుసుకునే వరకు నేను అపారమైనటువంటి దుఃఖం నేను వెంటాడుతూనే ఉంటుంది. ఆ సత్యాన్ని తెలుసుకుంటే ఇంకా నేను దుఃఖం లేని స్థితికి ఎదిగి రాలేదు. అంటే ఈ జన్మలో ఉన్న అశాంతి రాబోయే జన్మలో రాకపోవచ్చు, ఇంకో అశాంతి వస్తుంది. ఈ జన్మలో ఉన్న దుఃఖం రాబోయే జన్మలో దుఃఖం ఇంకో దుఃఖం వస్తుంది. మీకు అర్థం ఉంటుంది. ఈ జన్మలో మనం క్యాన్సర్తో చచ్చిపోయాం అనుకోండి, ఉచి జన్మలో క్యాన్సర్తో చచ్చిపోకలు ఇంకో రకంగా చచ్చిపోవచ్చు. అలాగే ఈ శరీరంలో మీకు ఏదైనా బాధ ఉందనుకోండి, ఈ బాధ వచ్చే శరీరంలో ఉండకపోవచ్చు, ఇంకో రకమైన బాధ ఉండొచ్చు. ఏదో రకమైన బాధ, ఏదో రకమైన దుఃఖం, ఏదో రకమైన డిఫికల్టీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు మీ హృదయంలో ఉన్న ఆ నిజాన్ని మీరు మీకు దేహం ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతాడు, మీ విధంగా ఉన్నటువంటి ఆ సాగు లేనటువంటి అసత్యం, ఆ సాగు లేనటువంటి ఆ పరమేశ్వరుడు మీకు తానుగా మీకు వ్యక్తం అయ్యే వరకు, ఆ బాధబుద్ధి నశిస్తేనే కానీ వాడు మీకు వ్యక్తం కాడు, వాడు వ్యక్తం అయ్యే వరకు మిమ్మల్ని పరంపరగా అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ తిరిగి అశాంతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడు మీ విధంగా ఉన్న దేవుణ్ణి మీరు గ్రహించే వరకు. గుండెలో దేవుడు ఉన్నాడు, గుడిలో దేవుడు ఉన్నాడు, కైలాసంలో దేవుడు ఉన్నాడు. ఆ కైలాసంలో ఉన్న దేవుడు, ఆ గుడిలో ఉన్న దేవుడు, నీ దేహం అంతే నిజం, ఆ దేవుడు కూడా అంతే నిజం. మీరు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుంది, పాపం చేస్తే పాపం వస్తుంది, ఇటువంటి నిజమే అది కూడా వ్యవహారిక నిజం. కానీ గుండెలో ఉన్న దేవుడు, గుండెలో ఉన్న దేవుడు పరమార్థిక సత్యం, ఆ నగ్న సత్యం. సావు పుట్టుకు లేని వాడు, వాడు మీకు భేదబుద్ధి ఉన్నా గుళ్ళో వెళ్ళి గుళ్ళో దేవుని మీద చూసిరావచ్చు. మీకు భేదబుద్ధి ఉన్నా పుణ్యం చేస్తే కైలాసంలో ఉన్న దేవుని చూసిరావచ్చు. కానీ మీకు భేదబుద్ధి పూర్తిగా నశిస్తేనే కానీ ఆ గుండెలో ఉన్న దేవుడు దొరకడు. మీకు నిజం తెలియకపోవచ్చు, స్వాముల వారు అంటున్నారు, ఆచార్య స్వాముల వారు, భగవత్పాదుల వారు. మీకు నిజం తెలియకపోవచ్చు, కానీ నిజం కాని దాన్ని నిజమని నమ్మటం వల్ల ఈ జన్మ పరంపరలో మీరు దుఃఖానికి బాధకి గురవలసి ఉంటుంది. మీరు దేహం ఉండగా సాధించలేండి, దేహం పోయిన తర్వాత సాధిస్తారని ఎక్కడ నిర్ధారణ లేదు. ఎవరో వచ్చి మీ పనులు చేసి పెడతారని మీరు కనిపెట్టుకుంటాం లేదు, మీ పనులు మీరు చేసుకుంటున్నారు. అలాగే మీ సాధన ఏదో మీరు చేసుకుని భగవద్ అనుభవం పొందటానికి ప్రయత్నం చేయండి. ఎవరు వస్తారని కనిపెట్టుకుండకండి, మీ ప్రయత్నం ఏదో మీరు చేసుకోండి. ఓ